व्यासं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः।
ప్రపంచంలో కొన్ని పుస్తకాలు మానవ జాతిని విపరీతంగా కుదిపేస్తాయి. మానవ జాతి యొక్క జీవిత విధానాన్ని, మానవ జాతి యొక్క ఆలోచన విధానాన్ని ఆ పుస్తకాలు చాలా మార్పు తీసుకొస్తాయి. ఉదాహరణకి కార్ల్ మార్క్స్ రాసినటువంటి డెస్ క్యాపిటా, ఆ పుస్తకం ఏం చేసింది మనుషులకి బ్రదర్హుడ్, కమ్యూనిజం గురించి చెప్పింది. ఈనాడు ప్రపంచంలో 75% మనుషులు కమ్యూనిస్టిక్ వ్యూ పాయింట్ ని సపోర్ట్ చేస్తారు. కమ్యూనిస్టిక్ వ్యూ పాయింట్ అంటే వాళ్ళు పొలిటికల్ గా కమ్యూనిజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మానవ జాతి యొక్క బ్రదర్హుడ్ ని ఒప్పుకుంటారు. మానవులందరూ కూడా బ్రదర్హుడ్ కి సంబంధించినటువంటి వాళ్ళు. భ్రాతృత్వము, వివేకానంద సెప్టెంబర్ 1893 ఇచ్చిన స్పీచ్ లో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. కమ్యూనిజం యొక్క స్పిరిచువల్ యాంగిల్ అంటే ఒక పుస్తకం మనిషిని, మానవ జాతిని ఎలా మలుస్తుందో చెప్తున్నాను నేను. అలాగే రూసో అనేటటువంటి ఒక వ్యక్తి డెమోక్రసీ మీద 5 పేజీల ఆర్టికల్ రాశాడు అరౌండ్ 250 ఇయర్స్ బ్యాక్. నాకు ఆ పాలిటిక్స్ గురించి అంత కరెక్ట్ టైం తెలీదు, కానీ సుమారు 250 సంవత్సరాల కిందట రూసో అనేటటువంటి ఒక వ్యక్తి డెమోక్రాటిక్ వే ఆఫ్ థింకింగ్ కి బీజం వేశాడు. ఈనాడు ప్రపంచంలో అందరూ కూడా ఆ డెమోక్రసీ, ఆ స్వాతంత్రానికి అందరూ కూడా పాటుపడుతున్నారు. మెకాసే అని హిట్లర్ ఒక పుస్తకం రాశాడు నాజీజం గురించి, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి అది ఒక బైబిల్. గురుగ్రంథ్ సాహెబ్ అనేటటువంటిది సిక్కులకి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. భగవద్గీత హిందువులకి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. బైబిల్ క్రిస్టియన్స్ కి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. కానీ తమాషా ఏంటంటే పుస్తకం అయితే ఉంది కానీ పుస్తకంలో ఏం చెప్పబడి ఉన్నదో మాత్రం ఎవరికి తెలియదు. భగవద్గీత పేరు విన్నాం కానీ భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది? ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా పుస్తకం రాశాడు కానీ భారతీయ యోగ విద్య గురించి మాత్రము భగవద్గీతలో చెప్పబడింది ఎవడూ రాయలేదు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నామవ్యయం, సూర్యుడికి మొట్టమొదట ఈ విద్య నేను నేర్పాను. ఏ విద్య? యోగ విద్య నేను నేర్పాను. సకాలేన మహతా యోగో నష్ట పరంతప, కాలక్రమంలో యోగం పోయింది. యోగము యోగము మంత్రయోగము జపయోగము ధ్యాన యోగము రకరకాలైనటువంటి యోగాలు నేను మీకు నిన్న చెప్పాను. గురువుగారు ఒకరోజు అసలు ఎన్ని రకాల యోగాలున్నాయో కౌంట్ చేయడానికి మొదలెడితే 676 రకాల యోగాలున్నాయని ఆయన తేల్చాడు. ఇంకా కౌంట్ చేయటం బోర్ వచ్చి ఆయన వదిలేసేట ఎన్ని రకాల యోగాలు అవుతాయింది అని. కానీ యోగాలన్నిటికీ కూడా కేంద్రీభూతమైనటువంటి సూర్యుడికి కృష్ణుడు చెప్పినటువంటి ఆ యోగ విద్య, సూర్యుడికి సంబంధించినటువంటి యోగ విద్య మనం మర్చిపోయాం. చిన్నప్పుడు మా బామ్మ ఒక కథ చెప్తూ ఉండేది, ఇల్లు అలుకుతూ అలుకుతూ ఈగ తన పేరు మర్చిపోయిందిట. అలాగే ఈ భగవద్గీతలు ఇదంతా చదువుతూ చదువుతూ యోగాన్ని మర్చిపోయింది. ఇంకా ఇష్టం వచ్చినన్ని విరితలకాయలు వేస్తుంది ఆధ్యాత్మికత. అంత ఆధ్యాత్మికత అన్ని వెరైటీస్ ఏమీ లేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ యోగ, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నామవ్యయం, సూర్యుడు ప్రపంచానికి అందజేసేటటువంటి యోగ విద్య. ఆ యోగ విద్యని ఎలా అభ్యసించాలి, భగవద్గీతలో చెప్పబడినటువంటి యోగ విద్యను ఎలా అభ్యసించాలి అని చెప్పేటటువంటి పుస్తకాన్ని మనం ప్రతిరోజు సాయంత్రం ఈ నవరాత్రుల్లో చదువుకోబోతున్నాం. అంచేత యోగ విద్యకి మూల పురుషుడు ఎవడు? సూర్యుడు. సూర్యుడికి ఆ యోగ విద్య ఎవరు నేర్పారు? శ్రీకృష్ణుడు. అంటే ఇక్కడ మీకు స్పష్టంగా అవతార రహస్యం ఒకటి మీకు అర్థమవుతోంది. ఈ సోలార్ సిస్టమ్ ఈజ్ డామినేటెడ్ బై సన్. భావం అర్థమవుతుంది కదా. ఈ వ్యవస్థ, ఈ సౌర కుటుంబము సూర్యుడు నియంత్రణ చేస్తున్నాడు. కానీ ఈ సౌర కుటుంబాన్ని ఎలా నియంత్రణ చేయాలి అని సూర్యుడికి చెప్పింది ఎవరు అంటే శ్రీకృష్ణుడు. అంతేత ఖచ్చితంగా శ్రీకృష్ణుడు ఈ సౌర కుటుంబానికి చెందినవాడు కాదు. ఈక్వేషన్ అర్థమవుతుందా? ఇంకా ఈ అవతారాలలో చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ కాన్సెప్ట్స్ గురించి మనం గురువు గారి జీవిత చరిత్ర, గురువు గారి సాధనా విధానం ఇందులో చెప్పబడింది. మనం చదువుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇందులో మొట్టమొదట పేజీలో మీకు చెప్పినటువంటి మూడు పాయింట్స్ మీరు గమనించుకోండి. ఆధ్యాత్మిక జీవితానికి మూడు మెట్లు ఉన్నాయి. దేర్ ఆర్ ఓన్లీ 3 స్టెప్స్. ఆధ్యాత్మిక జీవితానికి మూడు స్టెప్స్ ఉన్నాయి. ఏమిటా మూడు స్టెప్స్? వామనుడు వేసినటువంటి స్టెప్స్, ఓ బచ్చా వేసినటువంటి స్టెప్స్, ఒక పొట్టివాడు వేసినటువంటి అడుగులు. భావం అర్థమవుతుంది అక్కడ. అంటే ఈ మూడు అడుగులు వేసేటటువంటి వ్యక్తి యొక్క చేతనత్వం ఏమిటి అంటే వామన చేతనత్వం. వామన చేతనత్వం అంటే బచ్చా చేతనత్వం, పొట్టి చేతనత్వం, బుడుగు చేతనత్వం. ఇది కాస్త జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. రెండు రకాలైనటువంటి లైఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మీరు జీవితంలో రెండు రకాలుగా జీవించవచ్చు. అవతారమూర్తులుగా జీవించవచ్చు, లేకపోతే అవతారమూర్తులు చెప్పిన జీవిత విధానాన్ని పాటించే వ్యక్తులుగా జీవించవచ్చు. రెండు రకాల జీవిత విధానాలు చెప్పింది అర్థమవుతుందా మీకు? ఐదర్ యు బీ కంపానియన్స్ ఆఫ్ అవతార. అవతారంతో కలిసి పనిచేస్తే ఏమవుతుంది? మీరు ఒక నూతన జీవిత విధానానికి నాంది పలుకుతారు. లేకపోతే ఏం చేయాలి మీరు? ఆ నూతన జీవిత విధానం చెప్పినటువంటి అవతారముల యొక్క ఫాలోవర్స్ ఏ జీవిత విధానాన్ని పాటిస్తున్నారో మీరు ఆ జీవిత విధానాన్ని పాటించాలి. అంటే లీడర్స్, ఫాలోవర్స్. లీడర్స్ గా ఉంటారా ఫాలోవర్స్ గా ఉంటారా అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఏదైనా మీరు చేయవలసిన పని చేయాల్సిందే. లీడర్స్ ముందు చేస్తారు, ఫాలోవర్స్ తర్వాత చేస్తారు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ టైం. కానీ ఇక్కడ మీకు అవగాహన కావలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈ అవతారాలన్నీ కూడా సైమల్టేనియస్ గా ఒకేసారి ప్రపంచంలో ఉంటాయి అన్నది మర్చిపోయాం మనం. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు మీరేమనుకుంటున్నారు అంటే, మీరు కలికి అవతారం కోసం వెయిట్ చేస్తున్నాం, కృష్ణావతారం అయిపోయింది అని కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మత్స్యావతారం దగ్గర నుంచి కలికి అవతారం వరకు ఎప్పుడు సైమల్టేనియస్ గా భూమి మీద ఉంటాయి. ఇది కాన్సెప్ట్ అవగాహన అవుతే ఈజీగా, మీకు అవగాహన కాకపోతే విచిత్రంగా ఉంటుంది. మళ్లీ చెప్తున్నాను, ఏ నోవెల్ ఐడియా. శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తిత్వం యొక్క గొప్పతనం ఏంటి అంటే, మత్స్యావతార ప్రక్రియ నుంచి కలికి అవతార ప్రక్రియ వరకు ఆయన జీవితంలో జీవించి చూపించాడు. కానీ ఇక్కడ అవతారం అంటే ఏం చెప్పానో గుర్తుంచుకోండి. అవతారం అంటే లీడర్షిప్ క్వాలిటీ. మత్స్యావతారము అంటే ఏంటనమాట? మత్స్యావతార ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలా జీవించాలో చెప్పేటటువంటి అవతారము. అంటే మత్స్యావతారం ఏం చెప్తుంది? మత్స్యావతారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా జీవించాలి. ఓటో క్లాసు ఉంది, ఇప్పుడు పిహెచ్డి ఉంది, సైమల్టేనియస్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూసుకుంటే ఓటో క్లాస్ లేదా? రెండో క్లాస్ లేదా? టెన్త్ క్లాస్ లేదా? ఎవరు చదివే చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు. ఎవరు పొందగలిగేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు సైమల్టేనియస్ గా. అదే కాలేజీలో, అదే హైదరాబాద్ లో ఓటో క్లాసులు జరుగుతున్నాయి, రెండో క్లాసులు జరుగుతున్నాయి, హై స్కూల్స్ జరుగుతున్నాయి, జూనియర్ కాలేజెస్ జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజెస్ జరుగుతున్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. సైమల్టేనియస్ గా ఆ పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటి? మీకు కనుక సాహసించగలిగితే ఓటో క్లాస్ వాళ్ళు రీసెర్చ్ వెళ్ళిపోవచ్చు. ఐ క్లియర్ అబౌట్ ఇట్? మీకు అర్థమవుతుందా ఇది? అవతార ప్రక్రియలో మీరు అవతారం కోసం వెయిట్ చేయాల్సిన పనిలే. మీరు అవతారానికి సహాయపడగలిగితే ఆ అవతారం మీ ముందుకు వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అవతారాలు ఎప్పుడూ ప్రకృతిలో నిరంతరం అవైలబులే. మత్స్యావతారం దగ్గర నుంచి కలికి అవతారం వరకు ఈ అవతారాల ప్రక్రియ నిరంతరం అవైలబులే. మీరు అవతారంతో కలిసి పనిచేయగలిగితే ఆ అవతారం మీ ముందుకు ప్రత్యక్షమవుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం మీరు చాలాసార్లు విని ఉంటారు, కానీ శ్లోకం యొక్క అర్థం మీకు తెలిస్తే నేను చెప్పింది అర్థమవుతుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. గ్లాని అంటే హాని. ఎప్పుడెప్పుడైతే ఒక విశేషమైనటువంటి జీవిత విధానము ప్రపంచంలో ఉండదో ఆ జీవిత విధానాన్ని పునరుద్ధరించడానికి అవతారం ప్రకటీకరింపబడుతుంది. శబ్దావళి యొక్క కూర్పు అర్థమవుతోందా? కొంచెం మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. హై స్కూల్ స్టూడెంట్స్ లేరు, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ హై స్కూల్ స్టూడెంట్స్ మాయమైపోయారు. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది? హై స్కూల్ అనేటటువంటి ఒక కాలేజీ ఉంది, ఒక హై స్కూల్ అనేటటువంటి ఒక విద్య ఉన్నది, ఆ విద్యను మీరు నేర్చుకోవాలని మీకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. హై స్కూల్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటే చెప్పదు, రన్ అవుతుంది. అలాగే హై స్కూల్ జూనియర్ కాలేజీగా మారుతుంది. మీరు చూశారు కదా హై స్కూల్స్ జూనియర్ కాలేజీగా మారుతాయి. అంటే ఈ హై స్కూల్ జూనియర్ కాలేజీగా మారే ముందు ఇంకా జూనియర్ కాలేజెస్ లేవా ప్రపంచంలో? ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఈ హై స్కూల్ జూనియర్ కాలేజీగా పరిణతి చెందింది. గాట్ ది పాయింట్? అంచేత మీ యొక్క చేతనత్వము ఈ విభిన్న అవతారాలుగా మారాలి. కానీ ప్రపంచంలో ఈ అవతారాలు ఉంటేనే మీరు అలా మారగలరు. ఆ కోర్సు ఉంటేనే కదా మీరు తెలియదు. భావం అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే తప్ప ఈ లైఫ్ హిస్టరీ అర్థం కాదు మీకు. ఈ శ్రీరామ శర్మ ఆచార్య గురించి అంత గొప్పగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రివల్యూషన్ ఇన్ థింకింగ్ ప్రాసెస్. అవతారాల గురించి మీరు వెయిట్ చేయకల్లే. ద అవతారా ఈజ్ దేర్ ఆల్వేజ్. మత్స్యావతారం ఉన్నప్పుడు కలికి అవతారం ఉంది, మత్స్యం తర్వాత కూర్మావతారం, కూర్మావతారం ఉన్నప్పుడు కలికి అవతారం ఉంది, ఇప్పుడు కూడా కలికి అవతారం ఉన్నది. అంటే ఈ దశావతారాలు ఎక్కడుంటాయి? ఎప్పుడు ప్రకృతిలో నిరంతరము ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు ఆ అవతరణ రావాలో దానికి తగిన పరిస్థితులు రాగానే ఏమవుతుంది? దానికి తగినటువంటి అవతారం మీ ముందుకు వచ్చేస్తుంది. ఇందులో మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాల వరకు కొంచెం యానిమల్ టెండెన్సీస్ ఎక్కువ. మత్స్యము సముద్రంలో ఉండేటటువంటి ఒక ప్రాణి, కూర్మము నీళ్లలోనూ పృథ్వీ మీద ఉండగలిగేటటువంటి ఒక ప్రాణి, వరాహము పృథ్వీ మీద ఉండేటటువంటి ఒక ప్రాణి, నారసింహము జంతువే. జంతువుల్లో శ్రేష్టమైనటువంటి సింహం తలకాయ ఉంటుంది, మానవ శరీరం ఉంటుంది. ప్రస్తుతము మానవ జాతి మెజారిటీ ఆఫ్ ద మానవ జాతి నరసింహావతార లెవెల్లో ఉన్నది. యానిమల్స్ లో శ్రేష్టమైనది మానవ శరీరం ఉంది, కానీ స్టిల్ ఇట్ ఈస్ అన్ యానిమల్. ఈ నరసింహావతార ప్రక్రియ దాటిన తర్వాత ఏ ప్రక్రియ రావాలి? వామనావతారం. ఆ వామనావతారంలో హ్యూమన్ ఇన్స్టింక్ట్, వామనావతారం అంగుష్టం మాత్రంగా చిన్నగా స్వల్పంగా ఉంటాయి. అప్పుడు ఆ వామనావతారం మూడు స్టెప్స్ వేయాలి. ఆ మూడు స్టెప్స్ ఫస్ట్ పేజీలో రాసింది. పుస్తకం ఉన్నవాళ్ళు చూడండి. ఆధ్యాత్మిక జీవితానికి మూడు మెట్లు ఉన్నాయి. మాతృవత్ పరదారేషు ఫస్ట్ ప్రిన్సిపుల్ అది. ఇక్కడ మాతృవత్ అనేటటువంటి పదానికి చాలా జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోవాలి. మామూలుగా బ్రహ్మచర్యము సెక్స్ గురించి మాట్లాడేటటువంటి కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్, అది కరెక్టే. కానీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుడు మాతృవత్ పరదారేషు అన్నప్పుడు ఏమి అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు అన్నప్పుడు, మీరు రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్రలో బ్రహ్మాణి అనేటటువంటి ఒక తాంత్రికురాలు రామకృష్ణ పరమహంసకి ఈ మాతృవత్పరదారేషు అనేటటువంటి సాధనలో ఎలాగ లీడ్ ఇచ్చిందో అర్థం చేసుకోవాలి. తర్వాత చెప్తాను, ఆయనే చెప్పాడు ఈ పుస్తకంలో. నేను ముందు స్టెప్స్ మీకు వివరించేస్తే, అంటే మాతృవత్పరదారేషు అంటే అర్థం ఏమిటి అంటే ప్రకృతిని తల్లిగా చూడగలగటం. ప్రకృతి మాత అంటాం, మదర్ నేచర్ అంటాం. అంచేత ప్రకృతిని తల్లిగా గుర్తించటం అంటే అర్థం ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కొంచెం ఏకాగ్రతతో వినండి చెప్తున్నటువంటిది. దేర్ హైలీ సైంటిఫిక్ అండ్ ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి సీక్రెట్స్, కానీ మీకు అర్థం అవుతాయి. ఎందుకు అర్థం అవుతాయంటే అనేక జన్మలు బట్టి మీరు మాటలు వింటున్నారు. ఇది మొదటిసారి ఏం వింటలే, కానీ మొదటిసారి వింటున్నాము అనే భ్రమలో ఉన్నారు. మదర్ నేచర్, తల్లి గర్భంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ త్రూ మదర్. తల్లి గర్భంలో ఉన్నటువంటి ప్రాణికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, తల్లి దగ్గర నుంచే వస్తుంది. తల్లి దగ్గర నుంచి ఆహారం మాత్రమే వస్తుందా? ఈనాడు సమాజంలో ఉన్నటువంటి మొత్తం ఎవల్యూషన్ తల్లి గర్భంలో వాడికి వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అంచేత ఈ ప్రకృతిలో నీకు ఎవల్యూషన్ సీక్రెట్స్ అర్థం అవ్వాలి. తల్లితో నీకు ఎలాగైతే నాట్ ఓన్లీ ద ఫిజికల్ బాడీకి కావాల్సిన ఫుడ్ మీకు లభిస్తుందో, మీ ఇమోషనల్ బాడీకి, మీ మెంటల్ బాడీకి కావాల్సిన ఫుడ్ కూడా తల్లి గర్భంలో లభిస్తుంది. అది ఈనాడు మనం మర్చిపోయాం. దట్ ఈస్ వై దిస్ జనరేషన్ గ్యాప్. ఏ కుటుంబంలోనూ కూడా పిల్లవాడికి యాక్సిడెంటల్ గా తల్లికి తెలియకుండా వాడి శరీర నిర్మాణం జరుగుతుంది. తల్లికి తెలియదు శరీర నిర్మాణం, తెలుసు అయ్యే తల్లికైనా. ఏ మదర్ అయినా వాడి తన గర్భంలో ఆ పిల్లవాడికి ఆ శరీర నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసా? దెన్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యువర్ మదర్హుడ్? ఇంకెందుకమ్మా తల్లితనం మదర్హుడ్ తెలియాలి. అది రెండవది ఏం తెలియాలి, ఆ పిల్లవాడి యొక్క కామమై శరీరం డిజైర్స్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియాలి మీకు. మూడోది ఏం తెలియాలి, మీ పిల్లవాడి యొక్క మానసిక స్థితి మీరు ఎలా మార్చగలరో తెలియాలి. యూ క్యాన్ డూ ఇట్, ద పేరెంట్స్ కెన్ డూ ఇట్, ద సొసైటీ కెన్ డూ ఇట్. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ ఈ ఐదు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడతాయి. శంకరాచార్య వారి యొక్క శ్లోకం ఇది. ఆయుహు ఎన్నాళ్ళు బతకాలి వాడు, బయటకు వచ్చాక కాదు తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుంది అది. అందుకే ఇవాళ పొద్దున్న క్లాసెస్ ని మీరు చాలా జాగ్రత్తగా స్టడీ గ్రూప్ గా చదవండి. దే ఆర్ ట్రెమెండస్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ పవర్. మీ జీవితాలు మారిపోతాయి, మీ పిల్లల జీవితాలు మారిపోతాయి, మీ పేరెంట్హుడ్ మారిపోతుంది, మీ మాతృత్వము మారిపోతుంది. ఆయుహు. నెక్స్ట్ ఏంటి, కర్మ. వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ హీ విల్ డూ? తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడే వాడు ఏ విధమైనటువంటి పనులు చేస్తాడు? వాడు ఆతతాయి అవుతాడా, పాండవుడు అవుతాడా, కౌరవుడు అవుతాడా, హిరణ్యకశిపుడు అవుతాడా, ప్రహ్లాదుడు అవుతాడా, ఇదంతా కూడా ఆ పేరెంట్హుడ్ యొక్క ఇంపార్టెన్స్ మర్చిపోయాం మనం. మన రెస్పాన్సిబిలిటీ మర్చిపోయాం. ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ యాక్సిడెంట్, ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫ్రీక్. ప్రమాదవశాత్తు పిల్లలు పుడుతున్నారు తప్ప యూ జస్ట్ డోంట్ నో హౌ టు కంట్రోల్ చైల్డ్ బర్త్. యు నో హౌ టు కంట్రోల్ నాట్ టు హ్యావ్ ఎ చైల్డ్. నాట్ టు హ్యావ్ ఎ చైల్డ్ కాదు ఇంపార్టెంట్, హౌ టు హ్యావ్ ఎ చైల్డ్. చెప్తున్నది అవుతుందా? మాతృవత్ పరదారేషు, ప్రకృతి యొక్క తల్లి గర్భం నుంచి, ప్రకృతి యొక్క గర్భగృహించి ఓం భూర్ భువ స్వహ. భూర్ భౌతిక శరీరం ఎలా నిర్మించబడుతుంది, భువ కామమయ శరీరం ఎలా నిర్మించబడుతుంది, స్వహ మనోమయ శరీరం ఎలా నిర్మించబడుతుంది. మీరు డిక్టేట్ చేయొచ్చు మీ పిల్లవాడు సైంటిస్ట్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, పొలిటీషియన్ అవుతాడా, బిజినెస్ మ్యాన్ అవుతాడా అన్న తల్లి గర్భంలోనే నిర్ణయం చేయొచ్చు. మాతృవత్ అన్న పాయింట్ కి అర్థమవుతుంది కదా. ప్రకృతిని తల్లిలాగా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మదర్ నేచర్ అనేటటువంటి పాయింట్ కి అర్థం అది. ఇతని నోట్తో అంటాం కాదు, తల్లి గర్భంలో ఎలాగైతే నీ భౌతిక శరీరము, కామమయ శరీరము, మనోమయ శరీరము నిర్మించబడుతుందో అదేవిధంగా ప్రకృతి గర్భంలో ఉన్నటువంటి మనము ఏమేం తయారు చేసుకోగలగాలి? భౌతిక శరీరాన్ని మార్చుకోవాలి, కామమయ శరీరాన్ని మార్చుకోవాలి, మనోమయ శరీరాన్ని మార్చుకోవాలి. అంతే ఈ మూడు శరీరాన్ని మార్చుకోవటానికి కావలసినటువంటి స్ట్రాటజీ, దానికి కావలసినటువంటి టెక్నాలజీ మన సంస్కార ప్రక్రియలో ఉన్నది. గర్భాధార సంస్కారం దగ్గర నుంచి, పుంసవ సంస్కారం దగ్గర నుంచి, చూడాకర్భ సంస్కారం దగ్గర నుంచి రకరకాలైనటువంటి సంస్కారాలు మీరు ప్రతిరోజు కూడా ఉపయోగించాలి అని చెప్పేటటువంటి ఏకైక గురు తత్వము శ్రీరామ శర్మ ఆచార్య. ఈ వ్యక్తి హర్ దిన్ నయా జన్మ, హర్ రాత్ నయీ మౌత్. ఒక రోజులో ఒక జన్మకి కావలసింది జీవించవచ్చు నువ్వు. యు కెన్ లీడ్ సచ్ ఎ ఫాస్ట్ లైఫ్. యోగము అనేటటువంటి పదానికి ఏకైక అర్థం ఏంటో తెలుసా? ఫాస్ట్ ఇవల్యూషన్. పరిణామ క్రమంలో మీరు చాలా స్పీడ్గా ముందుకు వెళ్తాం. మనకి పరిణామ క్రమమే తెలియదు. పిచ్చివాళ్ళలాగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం, ఇళ్లు కట్టేసుకుంటూ ఉంటాం, డబ్బు సంపాదించేసుకుంటూ ఉంటాం. కానీ అసలు పరిణామ క్రమములో మీరు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు మనకి. పరిణామ క్రమంలో తగినటువంటి శరీరాలు ఎవరు నిర్మిస్తారు? మీ కర్మకు అనుసారంగా, మీరు ఇదివరకు జన్మంలో చేసినటువంటి కార్యక్రమాలకు అనుసారంగా మీరు తల్లి గర్భంలో శరీరాన్ని నిర్మించుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. మరి ప్రకృతి మాత శరీరంలో ప్రకృతి యొక్క పరిణామ క్రమానికి అనుగుణ్యంగా మీరు ముందుకెళ్ళాలి. ఈ డిఫరెన్స్ అర్థమైందా? తల్లి గర్భంలో, ఇండివిజువల్ తల్లి గర్భంలో మీ కర్మను బట్టి జీవిస్తున్నారు. ఇందాక పొద్దున్న చెప్పినటువంటి మెనీ మ్యాన్షన్స్ పుస్తకంలో ఇదే కదా నేను చెప్పాను. అంటే తల్లి గర్భంలో నువ్వు ఎందుకు పుట్టావు అంటే బికాజ్ యూ డిజర్వ్ ఇట్. అంతకంటే మంచి శరీరం లభించేటటువంటి అవకాశం నీకు లేదు. బెస్ట్ శరీరం మీకు లభించింది, అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా కంప్యూటరైజ్ చేసేసాక ప్రకృతిలో ఎటువంటి శరీరం నీకు కావాలి? తల్లి గర్భంలో ప్రకృతి అనే కంప్యూటరు మీకు ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ కోరికల్ని ఇచ్చింది. బయటకు వచ్చారు మీరు. ఇప్పుడు మీరు ఏ గర్భంలో ఉన్నారు? ప్రకృతి యొక్క గర్భంలో ఉన్నారు. మరి ప్రకృతి యొక్క గర్భంలో కూడా ఏం జరగాలి? ద సేమ్ ప్రాసెస్ మస్ట్ హ్యాపెన్. మళ్లీ మీ భౌతిక శరీరం మారాలి, మళ్లీ మీ కోరికల శరీరం మారాలి, మళ్లీ మీ మానసిక శరీరం మారాలి. మారుతోందా లేదా మీరు చూసుకోండి. మీ జీవితాన్ని మీకు తెలియకపోయినా మీ చిన్నప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి ఇప్పుడు లేదు. ఒక 10 ఏళ్ల కిందటి ఉన్నటువంటి మానసిక స్థితి ఇప్పుడు లేదు. 10 ఏళ్ల తర్వాత ఉండేటటువంటి మానసిక స్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నట్టు ఉండదు. దీన్ని మనం ఏం చెప్తామంటే మెచ్యూరిటీ అంటాం. వయసు రావాలి, వయసు వస్తే అదే అర్థమవుతుంది అంటాం. ఈ మార్పు ఏం చేస్తుంది? ఎవరు చేస్తున్నారు మీకు? ప్రకృతి మాత చేస్తుంది. తల్లి గర్భంలో తల్లి నుంచి మనం పొందేటటువంటి ఆహారం దేనివల్ల వస్తుంది? ఆ బొడ్డు దగ్గర నుంచి కనెక్షన్ ఉంటుంది, ఏమంటారు దాన్ని? అంబలికల్ కార్డ్ తెలుగులో. మన ఇంగ్లీష్ వాళ్ళండి, తెలుగు మాటలు మనకి రావు, నాకు రాదు. అంతేకాదు అంబలికల్ కార్డ్ ద్వారా తల్లి గర్భంలోంచి, తల్లి తిన్న ఆహారం నుంచి, తల్లి యొక్క మానసిక స్థితి నుంచి, తల్లి యొక్క కోరికల నుంచి నీ కోరికలు ఏర్పడుతున్నాయి. నీ శరీరానికి సంబంధించినటువంటి కోరికలు ఏర్పడుతున్నాయి. నువ్వు బయటకు వచ్చావు. బయటకు వచ్చాక కూడా అదే అంబలికల్ కార్డు మీకు ప్రకృతితో లింక్ వస్తుంది, అదే బొడ్డుతో కనెక్షన్ వస్తుంది. ఈ కనెక్షన్ ఈథరిక్ కార్డ్ అంటాం మనం, సిల్వర్ కార్డ్ అంటాం, ప్రాణమయ కోశము అంటాం. అంటే ఈ అంబలికల్ కార్డు నుంచే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ వస్తాయి మనకి. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చాడు. అంటే ఆల్ క్రియేటివ్ ప్రాసెస్. మీకు ఏ సృజనాత్మకమైనటువంటి శక్తి ఉన్నా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతి నుంచి ఆ సృజనాత్మక శక్తి మీకు ఎలా వెళ్తుంది అంటే ఈ నాభి నుంచి వెళ్తుంది. సేమ్ థింగ్, అక్కడ తల్లి నాభి కట్ చేసాం, ఆటోమేటిక్ గా ఇది ప్రకృతితో లింకప్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రకృతితో ఈ లింకప్ బ్రేక్ అవుతుందో వీ కాల్ ఇట్ యాజ్ డెత్, సావు అంటాం దాన్ని. అంచేత ఒకటి తల్లి గర్భం నుంచి మనం పుట్టాం, ఒక జన్మ అది. రెండవ జన్మ ఏంటి? ప్రకృతితో ఉన్నటువంటి లింక్ మీరు పెట్టుకోగలగాలి. ఇప్పుడు ప్రకృతితో లింక్ మీరు పెట్టుకోలేదు, ప్రకృతి ఇస్తోంది మీకు. మీకు తెలియదు అది ఎలా జరుగుతుందో. కానీ ఎప్పుడైతే ఈ బొడ్డుతో ప్రకృతితో మీరు లింకప్ పెట్టుకుంటారో అప్పుడేమవుతుంది, ప్రకృతి మీకు మాట అవుతుంది. దాన్ని ద్విజత్వము అంటాం. సెకండ్ బర్త్, ఒకటి తల్లి గర్భం నుంచి మీరు సంపాదించుకున్న ఆహారము, రెండవది ఏంటి ఇంకా ప్రకృతి నుంచి నువ్వు సంపాదించుకుంటున్నటువంటి ఆహారం. మాతృవత్ పరదారేషు ఆ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో యోగ విద్య మీకు అర్థమవుతుంది. ఈ యోగ విద్య అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 ఇయర్స్లో 5 సంవత్సరాలలో మానవ జాతి కొన్ని కోట్ల సంవత్సరాల్లో నేర్చుకునేటటువంటి పరిణామ క్రమాన్ని నేర్చుకునవచ్చు. దట్ ఈజ్ యోగా. ఈ డెఫినేషన్ గుర్తుంచుకోండి. యోగా అంటే ముక్తి. మీ కోరికలు తీర్చుకోవటానికి ఎవడో దేవత ప్రత్యక్షమై వస్తాడది కాదు. యోగా అంటే ప్రకృతి ఒక పరిణామ క్రమానుసారము జరుగుతున్నది. నేచర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎవల్యూషన్, ఇట్స్ ఓన్ గోల్స్. నీ గోల్స్ ఏమీ ప్రకృతికి అక్కర్లే. నీవు జీవిస్తున్నటువంటి విధానం ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటే నువ్వు బతికుంటావు, ప్రకృతికి అనుగుణ్యంగా లేకపోతే చస్తావు. మామూలుగా చావు, నీతో పాటు మొత్తం హ్యుమానిటీ ఎగిరిపోవచ్చు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నువ్వేదో నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు. హ్యూమన్ బీయింగ్ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒకడు. అంటే పృథ్వీ గ్రహం మీద మనిషి ఉండకపోతే ఇంకా ఎన్ని ప్రాణులు ఉంటాయి? 83,99,999 రకాల ప్రాణులు ఉంటాయి ప్రకృతిలో. అది ముఖ్యం. ఒక మానవుడు లేకపోతే ఏంటిట? 84 లక్షల స్పీసీస్ లో మానవుడు లేకపోతే ప్రకృతికి ఏమైనా తేడా వస్తుందా? అది కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. నువ్వు ఉన్నావో లేవో కూడా ప్రకృతికి తెలియదు, అది గుర్తుంచుకోండి. నువ్వు ఒక బాధాకరమైనటువంటి వ్యక్తిగానే ప్రకృతి గుర్తిస్తుంది. మాట్లాడితే పోయి ఏడుస్తుంది విష్ణు దగ్గరికి, కంపుతున్నారు వీళ్ళు, ఇది నేను భరించలేకుండా ఉన్నాను, వీళ్ళ నుంచి నన్ను విముక్తి నాయనా అని ఏడుస్తుంది. పురాణాల్లో అర్థమవుతుందా? ఈ యాంగిల్ ప్రకృతిలో మనం ఎందుకు పనికిరానిటువంటి తుచ్చ ప్రాణులము. మనం ఉన్నా లేకపోయినా ప్రకృతి కానీ పృథ్వీ గ్రహానికి కానీ ఇంకా ఆనందిస్తుందేమో పృథ్వీ గ్రహం అమ్మయ్య పోయాడు బాబు అని. ఈ కాన్సెప్ట్ మాతృవత్ పరదారేషు. కానీ ఈ ప్రకృతే నువ్వు ద్విజత్వాన్ని కనుక పొందగలిగితే, అంటే ప్రకృతిని తల్లిగా గుర్తించగలిగితే, ఏ విధంగా అయితే భౌతిక శరీరధారి అయిన తల్లి నీకు ఈ 3 శరీరాలు ఇస్తుంది. ఏ 3 శరీరాలు? భౌతిక శరీరము, కామమయ శరీరము, మనోమయ శరీరం. అదేవిధంగా ఈ ప్రకృతి మాత కూడా నీకు ఈ 3 శరీరాలు ఇస్తుంది. భౌతిక శరీరం ఇస్తుంది, తర్వాత కామమయ శరీరం ఇస్తుంది, తర్వాత మనోమయ శరీరం. ప్రకృతి ఇచ్చినటువంటి ఈ 3 శరీరాలను నేను అవగాహన చేసుకుంటాను అని నీ భుజస్కంధాల మీద వేసుకునేటటువంటి భారము యజ్ఞోపవీతం. అంటే తాడు వేసుకుంటే ఏమైపోదు? తాడులో ఏం లేదు, వీపు గోక్కటానికి పనికొస్తుంది, చాలా బాగా పనికొస్తుందన్న నానుగ ఇంకొంతమందికి తాళం చెవులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అంచేత హాయిగా దానికి చుట్టేసుకుంటారు, అందుకే ఉపయోగపడుతుంది, నో డౌట్ అబౌట్. కానీ యజ్ఞోపవీతము యజ్ఞమయ జీవితానికి నాంది పలుకుతుంది, సాక్రిఫైస్కి నాంది పలుకుతుంది, యజ్ఞానికి దగ్గరికి తీసుకువెళ్లేది యజ్ఞ ఉపవీతము, యజ్ఞోపవీతము. అంచేత ఈ 3 తాళ్లు వేసుకుంటామే యజ్ఞోపవీతంలో. అది ఏం చెప్తుంది మీకు? మీ భౌతిక శరీరాన్ని ప్రకృతికి అనుగుణ్యంగా జీవించేటట్టు చూసుకుంటాను, నా కామమయ శరీరము ప్రకృతి యొక్క కామమయ శరీరానికి అనుగుణ్యంగా మార్చుకుంటాను, నా ఆలోచనలను ప్రకృతికి అనుగుణ్యంగా మార్చుకుంటాను అనేటటువంటి దివ్యమైనటువంటి సంకల్పాన్ని మన భుజస్కంధాల మీద వేసుకుంటాం మనం లిటరల్ గా. చేత ఈ యజ్ఞోపవీత ధారణ అంత పెద్ద బాధ్యతకి నాంది, రీబర్త్కి నాంది, ద్విజత్వానికి నాంది, ప్రకృతి మాత ఒడిలో ఎదగటానికి నాంది. మాతృవత్ పరదారేషు అది ఎలాగా అన్నది ఈ పుస్తకంలో చెప్తాడు. మనం చదువుకుంటాం, ఇంట్రొడక్షన్ ఇస్తున్నా నేను మీకు. రెండో స్టెప్ ఏంటి అంటే పరద్రవ్యేషు లోస్తవత్. ఇతరుల డబ్బును మట్టి బిడ్డలాగా చూడగలగాలి. ఇతరుల డబ్బు ఎలా కాజేయాలి అని చూడగలిగితే నువ్వు రాక్షసుడివి, అసురుడివి, పిశాచానివి. ఈ 3 తాళ్ళు నెగటివ్ ఉంది. ఏ మూడు తాళ్ళు గురించి నేను మాట్లాడుతున్నానో అర్థమవుతుంది కదా. యజ్ఞోపవీతంలో మీరు వేసుకునేటటువంటి ఆ మూడు తాళ్ళు, ద్విజత్వానికి ఆధారపడేటటువంటి ఆ మూడు తాళ్ళల్లో పాజిటివ్ చెప్పాను, దాన్ని నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఏంటి? నువ్వు ఒక పిశాచానివి. పిశాచం అంటే ఏంటో అర్థం చేసుకోండి. శరీరాన్నే నేను అనుకునేటటువంటి దాన్ని ప్రేతము అంటాం. ప్రేతము అంటే మీకు తెలుసు కదా, ఈ శరీరాన్ని ప్రేతము అంటాం. ప్రాణం పోయింది అనుకోండి, దీన్ని ప్రేతము అంటాం, పిశాచము అంటాం. అంటే ఏంటి? శరీరమే నేను. శరీరాన్ని దాటి ఆలోచించలేనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక పిశాచే. ఆ విధంగా కనుక చాలా ఆనెస్ట్ గా మనం సైంటిఫిక్ గా విశ్లేషణ చేసుకుంటే మనకి భౌతిక శరీరాల అనుభూతి తప్ప ఇంకా ఏ అనుభూతి లేదు. అంతేత మనం ఎవరము? పిశాచము. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఇట్ ఇస్ సైన్స్. డెఫినేషన్స్ చాలా క్లియర్ కట్ గా ఉండాలి మీకు. పిశాచము అంటే ఏంటి అంటే భౌతిక జగత్తుని మాత్రమే అవగాహన చేసుకునేటటువంటి వ్యక్తి. ప్రేతాన్ భూతగణాశ్చైతాన్, ప్రేతములను భూతగణాలను అంటే ఈ పంచతత్వాలను ఎవడైతే పూజిస్తాడో వాళ్ళని తామసికుడు అని భగవద్గీత చెప్తుంది 17వ అధ్యాయంలో. అది తప్పు ఒప్పు ఏం కాదు. మెడిసిన్లో యూరిన్ గురించి ఎక్స్పర్ట్ అయినటువంటి వాడిని యూరాలజిస్ట్ అంటాం. అంటే నన్ను మాట్లాడితే యూరాలజిస్ట్ యూరాలజిస్ట్ అని ఎందుకు వికరిస్తున్నారు అంటాడా? వాడు ప్రౌడ్గా చెప్పుకుంటాడా నేను యూరాలజిస్ట్ అని? భావార్థమైందా? వాడు యూరిన్ గురించే చేస్తాడు వాడు. కానీ వాడు చాలా అవసరం ప్రకృతికి. అంచేత నేను పిశాచాలు అనగానే నా మీద రాళ్లు పట్టుకుని నా మీద యుద్ధానికి రాకండి. శరీరమే నేను, శరీరానికి కావాల్సిందంతా లభిస్తే చాలు. అంచేత ఆల్ మెటీరియలిస్టిక్ సైన్సెస్ ఎవరు? పిశాచాలు. ఆ పదాన్ని అర్థం చేసుకోండి. అది పిశాచాలు అంటారో నేను నెగిటివ్ గా ఏమంటానే, మెటీరియలిజం ని ఎవడు ఉపాసన చేస్తాడో మన ఆధ్యాత్మిక పుస్తకాల్లో వాళ్ళని పిశాచాలు ప్రేతాలు అన్నారు. ఇట్ ఈస్ ఎ సైన్స్ డెఫినేషన్. అసురులు చచ్చిపోయేవాళ్ళు. సురులు అంటే ఎవరు? అమరులు అంటే ఎవరు? సావు లేనివాళ్ళు. అసురులు ఎవరు? చచ్చిపోయేవాళ్ళు. మనం అసురులమా అమరులమా? మనం తప్పేముంది అందులో. నువ్వు అసురులు అంటే ఏదో అనుకుంటే నేనేం చేసేది? అసురులు అంటే అర్థం ఏంటి అంటే చచ్చిపోయేవాడు, అమరత్వం లేనటువంటి వ్యక్తి. అంటే ఈనాడు మానవ జాతి అంతా కూడా ఏ జాతి వాళ్ళు ఉన్నారు? ప్రేతాలైనా ఉన్నారు సైంటిస్టుల రూపంలో, లేకపోతే అందరూ చచ్చిపోయేవాళ్లే. అదొకటి గ్యారంటీ, ఎప్పుడో అప్పుడు గ్యారంటీగా చచ్చిపోతాం అసురులు. ఇదంతా కాకుండా ఈ ప్రేతాలకి అసురులకి రక్ష ఇచ్చేటటువంటి కొంతమంది ఉంటారు. రక్షణ ఇచ్చే ఎవరికి? ప్రేతాలకి, అసురులకి. వాళ్ళు రాక్షసులు. అంటే ఆ కాన్సెప్ట్ ని ఒప్పుకునేటటువంటి, ఆ కాన్సెప్ట్ ప్రకారమే మేము జీవిస్తాము అనేటటువంటి వాళ్ళు రాక్షసులు. అంటే ఇప్పుడు ప్రకృతిలో ఈ మానవ సమాజంలో వీళ్లేగా ఉన్నారు, రాక్షసులైనా ఉన్నారు, లేకపోతే అసురులైనా ఉన్నారు, లేకపోతే లాస్ట్ పిశాచాలైనా ఉన్నారు. భూ భువ స్వ ఈ మూడు దాటాలి. గాయత్రి మంత్రంలో సూర్యోపాసన యొక్క బేసిక్ ఏంటి అంటే సూర్యుడిని మీరు కరెక్ట్ గా పట్టుకుంటేనే మీరు దీన్ని దాటివేయగలరు. దేన్ని దాటివేయగలరు? ఈ పిశాచ ప్రవృత్తిని, ఈ ఆసురి ప్రవృత్తిని, ఈ రాక్షస ప్రవృత్తిని. అంచేత ఈ ప్రేతాలు, పిశాచాలు, అసురులు, రాక్షసులు అంటే ఎవరు అనుకోకండి. మనమే భౌతిక జగత్తే అంతా అనుకునేవాడు, మృత్యువుని నేను తప్పించుకోలేను అనుకునేటటువంటి వాడు, ఈ ఇద్దరు రకాలైనటువంటి వ్యక్తులకి రక్షణ కల్పించేవాడు. మూడు రకాలైనటువంటి చేతనత్వాలు ఉన్నాయి. అందులో ఈ మూడు రకాల చేతనత్వాలను దాటివేయగలిగేటటువంటి ఒక విశాలమైన విశేషమైనటువంటి మానసిక స్థితి ఉంది. ఇతరుల ద్రవ్యాన్ని ఆశించినటువంటి వాడు ఈ మూడు లెవెల్స్ దాటేస్తాడు. పిశాచ లెవెల్, రాక్షస లెవెల్, ఆసురి లెవెల్ ఎప్పుడు నువ్వు దాటగలవంటే పరద్రవ్యేషు లోష్టవత్, ఇతరుల డబ్బు నేను ముట్టుకోను, ఇతరుల డబ్బు నేను ముట్టుకోను, ఇతరుల వస్తువులు నేను ముట్టుకోను అనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్ గా ఈ మూడు స్థితుల్ని దాటిస్తాడు. ఏ మూడు స్థితుల్ని? మెటీరియలిజం అనేటటువంటి భౌతికమైనటువంటి కొక్కును, మృత్యువుని నేను తప్పించుకోలేను అనేటటువంటి మానసిక స్థితి. ఈ రెండు మానసిక స్థితులు ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించేటటువంటి మూడవ మానసిక స్థితి. ఈ మూడు మీలోనే ఉన్నాయి. ఇది కనుక ఈ రెండు స్టెప్స్ మీరు దాటేస్తే మాతృవత్ పరదారేషు, ప్రకృతి నుంచి మీరు జీవనాన్ని కొనసాగించగలిగితే. పరద్రవ్యేషు లోస్తవత్, ఇతరుల డబ్బు నేను ముట్టుకోను అంటే మూడవ స్టెప్ మీ దగ్గరికి వస్తుంది. ఆత్మవత్ సర్వభూతేషు, ఈ మూడు రకాలైనటువంటి లెవెల్స్ మనం ఎలా పొందాలి, ఈ మూడు రకమైనటువంటి లెవెల్స్ లో మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అని చెప్పేదే ఈ పుస్తకం. 17 పేజీలు ఉన్నాయి. ఈ 17 పేజీలు మీరు అవగాహన చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. దాన్ని మార్చుకోవటానికి పేజీ తిప్పగా ఉండే పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ప్రజ్ఞావతార కథామృతము. ఇది అవగాహన చేసుకోండి. భగవత్ కథ, భాగవతము, గురు చరిత్రలు, ఈ మూడు ఒకటే. భగవత్ కథ అన్నా, భాగవతము అన్నా, గురు చరిత్రలన్నా ఒకటే. ఈ భగవత్ కథ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దేనికి ఇది ఉపయోగపడుతుంది? ఈ మొదటి పేజీలు చాలా సీరియస్ గా చదువుకోండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశాక మీరు విని ఊరుకోకండి. ఈ 9 రోజులు ఒక హార్డ్ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్. నేను చెప్పిన పేజీని మీరు చదువుకోవటం మొదలెట్టేయండి. ఫస్ట్ పేజీ చెప్పాను కదా, ఈ సీడీ పక్కన పెట్టుకుని స్లోగా వింటూ అవగాహన చేసుకుంటూ. మాతృవత్ పరదారేషు ప్రకృతి మాత, పరద్రవ్యేషు లోస్తవత్, ఇతరుల డబ్బు నేను ముట్టుకోను. మూడవది ఆత్మవత్ సర్వభూతేషు, అందరినీ నాలాగే చూసుకుంటాను. ఈ మూడు స్టెప్స్ ఉన్నాయా జీవితాన్ని మార్చుకోవటానికి. ఈ మార్చుకోవటానికి బేసిస్ ఏంటి అంటే భగవత్ కథ. ఈ భగవత్ కథ సెకండ్ పేరాలో చెప్పినటువంటి పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సెకండ్ పేరాలో 1, 2, 3, 4 లైన్స్ ఉన్నాయి. మీ వాసనలు సాధనలుగా మారాలి. భగవత్ కథ చదివితే వాసనలు అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి సైంటిఫిక్ వర్డ్ అంచేత ఆ మాటను అలాగే ఉంచాను నేను. సైన్స్ లో మనం డెఫినేషన్స్ తెలుసుకోవాలి కానీ టెర్మినాలజీ మార్చకూడదు. టెర్మినాలజీ నీకు అర్థమయ్యేటట్టు మార్చామనుకోండి, ఆ టెర్మినాలజీ వాల్యూకి వస్తుంది. అంచేత సైన్స్ లో ఏం చెప్తాం మనం, డెఫినేషన్స్ అంటాం, నిర్వచనాలు అంటాం. అంటే ఆ పదం వాడుతున్నప్పుడు మన ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్తాం. ఇక్కడ వాసనలు అనేటటువంటి పదార్థాన్ని, అనేటటువంటి శబ్దాన్ని అర్థం చేసుకోండి. మన మానవ శరీరధారులుగా పుట్టడానికి ఏకైక కారణము మన వాసనలే. ఈ సెంటెన్స్ మీలో ఎంతమందికి అర్థమైంది? మీరు మానవ శరీరధారులుగా పుట్టడానికి కారణం ఏంటి అంటే మన వాసనలే. వాసనలంటే అర్థం ఏంటన్నమాట అది? ఇస్ ఇట్ క్లియర్? వాసనలు అంటే మీ ఆలోచనలు, మీ కోరికలు, ఏవైతే రూపు దాలుస్తాయో అవి వాసనలు. మళ్ళీ డెఫినేషన్ అర్థం చేసుకోండి, అర్థమైపోతే మీ జీవితాలు మారిపోతాయి. ఈ సెంటెన్స్ లోనే వాసనలు ఎలా మారాలని ఉంది, అక్కడ చదవండి ఒకసారి. వాసనలు సాధనలుగా మారాలి, వాసనలు సాధనలుగా మారాలి. అది జరగటమే, అది ఎలా చేసుకోవాలో ఈ పూజా విధానం. అంటే ఈ పూజా విధానం మీరు చేస్తున్నారు, మేము పూజలు చేస్తున్నాము, మేము భక్తులం అయిపోయామంటే మీకేం అర్థం కాలే. ఏం జరగాలి ఆ పూజా విధానంలో? మీ వాసనలు సాధనలుగా మారాలి. వాసనలంటే ఏమని చెప్తున్నానో మళ్ళీ ఆలోచించుకోండి. మీ ఆలోచనలు కోరికగా మారాలి, ఆ కోరిక ఆచరణలో మారాలి. ఆలోచన కోరిక లేకపోతే అసలు నీ ఆచరణ ఏమి ఉండదు. నీ శరీరాన్ని ఎప్పుడు ఉపయోగించుకోగలవు? నీకు ఆలోచనలు ఉంటే ఆ ఆలోచన కోరికగా మారితే. ఒక ఉదాహరణకి చెప్తాను నేను. దేవాలయానికి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా, ఇది ఆలోచన. ఈ ఆలోచనలో కోరికగా మారకపోతే అసలు నువ్వు ఇల్లు దాటి వెళ్ళవు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, దేవాలయానికి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళవు, దేవాలయానికి వెళ్ళవు. కానీ ఏదో కారణంతో దేవాలయానికి వెళ్తే నువ్వు ఎవరిని కలవాలనుకున్నావు ఆ వ్యక్తి దేవాలయానికి వస్తాడు. వచ్చినప్పుడు నా పని జరుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? సినిమాకి వెళ్ళావు. దేనికి వెళ్తావు అంటే దేవాలయానికి ఎందుకు వెళ్ళావు? నీ కోరికే, అంటే ఆ ఆలోచన కోరికగా మారింది. పాయింట్ అర్థమవుతుందా? ఉత్తి ఆలోచన నీకు మూవ్మెంట్ ఇవ్వదు. ఉత్తి ఆలోచన నీ శరీరాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రేరణ ఇవ్వదు. ఆ ఆలోచన దేనికి మారాలి? కోరికగా మారాలి. ఒకసారి ఆలోచన కోరికగా మారితే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆ కోరిక రూపు దాల్చకుండా ఆపలేదు. ఇది వాసన. వాసన అంటే ఏంటి? కోరిక. ఆలోచన కోరికగా మారి ఆ కోరిక ఎలా మారాలి? ఆచరణగా మారాలి. ఈ మూడు స్టెప్స్ ఉన్నటువంటి దాన్ని వాసనలు అంటాం మనం. ఆలోచన కోరికగా మారాలి, కోరిక ఆచరణగా మారాలి. అంతేత సాధనా విధానం అంతా మీ యొక్క ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు కోరికగా మార్చుకుని మీరు ఒక మహాత్ముడుగా పరిణిత చెందే సాధనగా మారాలి. వాసనలు సాధనగా మారాలి అంటే అర్థమైంది కదా. చేత మనకి ఆలోచనలు ఉంది, నాకు సిద్ధులు రావాలి, మహాత్ముడు అవ్వాలి, నేను గురువు గారు లాగా మారిపోవాలి, నేను దేవుడుగా మారాలి, నేను రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఇంజనీర్ని అవ్వాలి, డాక్టర్ని అవ్వాలి, డబ్బున్న వాడిని అవ్వాలి, ఇవన్నీ మీ ఆలోచనలే. కోరికలు కావు. కోరికలు అయితే గ్యారంటీగా మీరు మారుతారు. చేత ఆలోచనలు కోరికగా మారాలి, కోరిక దేనికి మారాలి? ఈ మూడు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని వాసన అంటాం. ఇంత వాసనలు ప్రస్తుతం డబ్బు కావాలి అనేటటువంటి వాళ్ళ మీద వాసనలు ఉన్నాయి మనకి. అంటే డబ్బుకి లింక్ చేసిన ఏ పని చెప్పినా మీరు ఇమీడియట్ గా చేసేయటానికి రెడీ. అంటే మీ వాసనలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? డబ్బు సంపాదన చేసే ఆలోచన, డబ్బు సంపాదించాలి అనే కోరికగా మారి ఆ కోరిక ఆచరణలోకి వస్తుంది. ఇంత డబ్బు సంపాదన అనే వాసన నుంచి మీరు ఏ వాసనలకి మారాలి? సాధనల యొక్క వాసనలకి మారాలి. అప్పుడు సాధనలు ఎలా మారాలి? మనం యోగ విద్య గురించి ఏ ఆలోచనలు ఆలోచించుకుంటున్నాము, యోగ విద్య గురించి ఏ కోరికగా మారిందో ఆ కోరిక ఆచరణలోకి రావాలి. మూడు స్టెప్స్ ఉన్నాయి కదా. అంటే ఈ మూడు స్టెప్స్ ని సింబాలజైజ్ చేసేటటువంటి చేతనత్వమే దత్తావతారం. అంతేత ఈ దత్తావతార కాన్సెప్ట్ చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. మీరు ఎక్కడ వేలు పెట్టినా ఈ మూడు కనిపిస్తాయి మీకు. ఈ మూడు తలకాయలు కనిపిస్తాయి. పొద్దున్న మనస్సు గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పుకున్నాను? సబ్ కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్. కాలం గురించి మాట్లాడుకుంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. శరీరాల గురించి మాట్లాడుకుంటే భౌతిక శరీరము, కామమయ శరీరము, మనోమయ శరీరము. ఇస్ ఇట్ క్లియర్? అంతేతే ఈ దత్తావతార స్థాపనలో గురు పూర్ణిమ లోపల 1000 చోట్ల జరగాలి అని సంకల్పించుకున్నానే జరిగిపోతుంది. దాంట్లో మీరు పాలుపంచుకోవటంలో ఒక దత్తావతారాన్ని మీకు ఇచ్చాను నేను. గురు సత్తా ఫోటోలు ఇచ్చాను, అది కూడా దత్తావతారమే. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు దేవో మహేశ్వర. ఇది కనుక మీరు ప్రపంచంలో నాటుకుంటే మీరు ఓ 50,000 మందికి ఈ ఫోటోలు ఇమ్మని చెప్తున్నాను నేను. చాలు, 50,000 మందికి ఈ ఫోటోలు వెళ్ళిపోతే తగిన రియాక్షన్ వచ్చేస్తుంది. భారతదేశ స్వాతంత్రానికి భారతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పాటుపడలేదు, కొంతమంది పాటుపడ్డారు. కానీ భారతదేశానికి, మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాగే మానవ జాతిలో ఈ గురు సత్తాన్ని కనుక మనం అందజేయగలిగితే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అనేటటువంటి కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ వెనకాతలు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. పతంజలి యోగ సూత్రాలలో ఓ విశేషమైనటువంటి మాట వాడతాడు. నువ్వు ఏ మానసిక స్థితిని పొందదలుచుకున్నావు, ఆ మానసిక స్థితి పొందిన వ్యక్తిని కనుక మీరు రోజు చూస్తే మీకు ఆ మానసిక స్థితి వచ్చేస్తుంది. దర్శనం అర్థం అదే. మహాపురుషుల యొక్క దర్శనం గురించి నేను చెప్పాను. నారదుణ్ణి దర్శిస్తే ఒక నర కీటకము యువరాజుగా ఎలా మారిందో నేను చెప్పాను. నేను గుర్తున్నా మీకు, దర్శనం చాలు. మరి మీరు గురుసత్తాన్ని కనుక మనుషులకు ఆనంది చేస్తే, వాళ్ళు కనుక రోజు ఆ గురుసత్తాకి ఒకసారి దండం పెట్టుకోగలిగితే ఏం జరుగుతుంది అంటే మీరు ఏం చేశారు? గురుసత్తాన్ని నాటుకున్నారు. మరి మీకేమొస్తుంది? గురువుల అనుగ్రహం లభిస్తుంది. ఏం నాటుకుంటే అదే కదా కోసుకుంటారు. అంతేత దీని వెనకాతల చాలా పెద్ద ఆధ్యాత్మిక కర్మ సిద్ధాంతం ఉంది, నిరుపయోగించుకోండి. కానీ ఇది దేని గురించి చెప్తూ చెప్తున్నాను, నేను వాసనల గురించి చెప్తూ చెప్తున్నాను. మీ ఆలోచనలు కోరికగా మారి ఆచరణగా మారేటటువంటి ప్రక్రియ ఎలా చేసుకోవాలి? భగవత్ కథ కనుక మీరు చదివితే తులసీదాస్ గురించి ఒక విచిత్రమైనటువంటి కథ ఉంది. ఆయన వాసనలు, కామవాసనలు ఎంతగా ఉన్నాయంటే, ఒకసారి నది అవతల ఒడ్డున ఆయన అత్తవారి ఉంది, నది ఇటువైపున తులసీదాస్ గారి ఉంది. వరదలు, రాత్రి అయింది, ఆపుకోలేకపోయాడు, నది దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి పూట వరదలు వచ్చినప్పుడు పురాతన కాలంలో పడవలవి ఏముంటాయి, ఏం లేవు. అప్పుడు కొట్టుకుంటూ ఒక శవం వచ్చింది ఆ రాత్రి పూట. ఆయన శవం అనుకోలే, శవం తేలుతూ ఉంటుంది కదా, ఆ శవాన్ని పట్టుకుని ఎలాగో అవస్థపడి అవతలోడికి వెళ్ళాడు. పల్లెటూరు, పల్లెటూరులో పాములవి తిరుగుతూ ఉంటాయి. సరే ఈయన అత్తవారింటికి చేరుకున్నాడు. అంటే ఈయన భార్య ఉండేటటువంటి కిటికీ దగ్గర నుంచి ఒక పాము వేళ్లాడుతుంది. ఈయన పాము అనుకోలేదు దాన్ని, ఏమనుకున్నాడు, తాడు అన్నాడు, నా భార్య కూడా నా కోసం వెయిట్ చేస్తుంది, చాలా తెలియదని పాము పట్టుకుని పైకింది. వెళ్ళాక లోపల వెళ్తుంది, కనిపించింది శవం యొక్క దుర్వాసన ఇస్తుంది భార్యకి. అస్థి చర్మమయ దేహమమ సామి ఐసి ప్రీతి, తులసిదాస్తో అంటుంది, అస్థి చర్మముతో నిర్మించబడినటువంటి ఈ శరీరం మీద నీకు ఇంటి ఎంత ప్రేమ ఉన్నదే వాసన. ఇటువంటి ప్రేమ శ్రీరామచంద్రుడి మీద ఉంటే ఏమైపోయి ఉండేదో అంది. అంతటి వాసన ఏమైంది, సాధనగా మారింది. భగవత్ కథ అందుకు జరుగుతాం. సాధనగా మారిపోయేసరికి ఒక కాముకుడు దేనిగా మారాడు, తులసీదాసుగా మారాడు. బ్రహ్మమంగుడు కథ చదువుతాం మనం, సూర్యదాస్ కథ చదువుతాం మనం. అంటే ఈ గురు చరిత్రలు మనం ఎందుకు చదువుకుంటాము అంటే, ఈ గురు చరిత్రలు మనకి మన వాసనలను సాధనలుగా ఎలా మార్చాలో చెప్తాయి. అంతేత ఈ శరీరం మీద ఉన్నటువంటి ప్రేమ నువ్వు రాముడి మీద చూపించగలిగితే నువ్వేమైపోయాడు అన్నావు, తక్షణం మారేడు. టైమ్ ప్లస్ పూర్వజన్మ సంస్కారాలు. ఇది మనకి ఆ పూర్వజన్మ సంస్కారం ఉన్నది మారటానికి అనేటటువంటి ప్రూఫ్ ఏంటి అంటే, మీరు ఇంత బుద్ధిగా ఈ క్లాసులు వింటాం, బోర్ కొడుతుంది అనకుండా, ఏంటో మా కర్మకాలు వచ్చాం అనకుండా, మీకు ఆ ప్రీతి ఉన్నదే, ఆ ప్రేమ ఉన్నదే, అదే ప్రూఫ్ మీరు మారటానికి తగినటువంటి వాసనలు ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి అలాంటిది ఉన్నప్పుడు, నెక్స్ట్ లైన్ చూడండి ఏం రాసింది అక్కడ, కుతర్కముల సమూహము సజల శ్రద్ధగా మారవలే. ఇంకా తర్కం మొదలెడతాం మనం, ముసలాళ్ళయ్యాక చేసుకోవచ్చులే. ఫస్ట్ తర్కం, ముసలాళ్ళయ్యాక నువ్వేం చేయగలవు, యూత్లోనే చేయలేనప్పుడు ఆ మూర్ఖత్వం నుంచి బయటపడింది. ఏది చేసినా శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడే చేయాలి. ఏం చేయదలుచుకున్నా ఈ కుతర్కాలు, పక్కవాడు ఎవడో అంటాడు, ఏంటమ్మా మీ పిల్లవాడు ఏంటి భక్తుడైపోయట, ఎవడో రామకృష్ణ దగ్గరికి వెళ్తున్నట్టే వెళ్ళనివ్వకండి, ఇదో డేంజరస్ కదా, మనస్సులు మార్చేస్తాడు. కుతర్కం, ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోగలిగారు మీరు. అంతేత కుతర్కల సమూహం దేనిగా మారాలి, సజల శ్రద్ధగా మారాలి. అక్కడ ఎడ్జెక్టివ్ చాలా ఇంపార్టెంట్, శ్రద్ధ అనలేదు, సజల శ్రద్ధ అన్నాడు. లిక్విడ్ ద్రవస్థితి. సంజీవిని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ద్రవస్థితి ప్రాణశక్తికి సంకేతం, ఆహారము మానసిక స్థితికి సంకేతము. నువ్వు ఎలాంటి ఆహారం తీసుకుంటావో అలాంటి మనస్సు ఏర్పడుతుంది, ఎలాంటి ద్రవ పదార్థాలు తీసుకుంటావో అలాంటి ప్రాణశక్తి ఏర్పడుతుంది, ఎలాంటి నూనెలు కొవ్వు పదార్థాలు వాడతావో అలాంటి వాక్శక్తి ఏర్పడుతుంది. సరే అది సంజీవిని విద్యలో మీరు నేర్చుకోవాల్సింది. కానీ ఇక్కడ ఈ సజల అనేటటువంటిది దేని గురించి చెప్తోంది, ప్రాణము గురించి చెప్తోంది. అంతేత నీ ప్రాణాలన్నీ కూడా శ్రద్ధగా మారాలి. శ్రద్ధ అనేటటువంటిది మనం మర్చిపోయాం. భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణం. శ్రద్ధ విశ్వాసాన్ని శివపార్వతులతో పోల్చాడు కాళీదాసు. కుమార సంభవంలో అనుకుంటాను ఈ శ్లోకం ఉన్నది ఆయన మాస్టర్. కానీ రాసింది మాత్రము శంకరాచార్యులు వారే, తులసిదాస్ దాన్ని ఉపయోగించుకున్నారు. శంకరాచార్యులు వారు కదా, ఎవరు, కాళిదాస్. దాన్ని తులసిదాస్ కూడా ఉపయోగించుకున్నాడు. భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణం. శ్రద్ధ నీకు దేని మీద ఉన్నదో నువ్వు అలా మారుతావు. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ సయేవత. నీళ్లని నువ్వు ఎటువంటి పాత్రలో పోస్తే ఆ రూపం ధరిస్తుంది, అవునా కాదా? ఏ మూసలో నీళ్లు పోస్తే అది ఆకారం ధరిస్తుంది. అంచేత నీ శ్రద్ధ లిక్విడీగా ఉంటుంది. నువ్వు ఎటువంటి మూర్తిలో ఆ శ్రద్ధని పోస్తావో, రాముడి యొక్క మూర్తిలో ఆ శ్రద్ధని పోస్తావా, కృష్ణుడి యొక్క మూర్తిలో ఆ శ్రద్ధని పోస్తావా, దత్తాత్రేయుడి యొక్క మూర్తిలో ఆ శ్రద్ధని పోస్తావా, చిరంజీవి రజనీకాంత్ అనేటటువంటి మూసలో ఆ శ్రద్ధని పోస్తావా, దేంట్లో పోస్తావా ఆ మూస, ఎందులో పోస్తావో ఆ రూపమే ధరిస్తుంది. అంతేత నాకు ఇది రావటం లేదు అది రావటం లేదు అన్నద్దు. నీకు దాని మీద శ్రద్ధ ఉంటే అది నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. చాలా మనకి సాహసాన్ని ఇవ్వగలిగేటటువంటి పదం ఇది. నువ్వు గురువుని వెతుక్కుంటే వెళ్ళక్కర్లేదు, నాకు ఎవరు చెప్తారండి ఈ కాలంలో అవడు మంచి గురువు దొరకటం లేదే. నీ మంచి గురువు ఎలా దొరుకుతాడు? నువ్వు మంచి గురువు అక్కర్లే. వివేకానంద గురువుల గురించి చెప్తున్నప్పుడు విదేశాలలో లండన్లో కొంతమంది పత్రికా విలేకరులు ఆయన దగ్గరికి వచ్చారు. ఎలాగో అలాగే ఏడిపించాలి ఇన్ని అని. వివేకానంద ఇస్ అ వెరీ హార్ష్ మ్యాన్. దాని ముందు రోజుల్లో పత్రికా విలేకరులు అందరినీ పట్టుకుని తిట్టాడు. దాబ్బకి పత్రికా విలేకరుల కోపం వచ్చింది. సరే ఇన్ని ఎలాగో అలా ఏడిపించాలి అనుకుని వచ్చారు. వచ్చి స్వామీజీ యు ఆర్ ఏ సన్యాసి అన్నారు. ఎస్ ఐ ఆమ్ ఏ సన్యాసి. వి హెర్డ్ దట్ ఇండియా దేర్ ఆర్ మెనీ నకిలీ సన్యాసి, ఫేక్ సన్యాసి. భారతదేశంలో ఎవరున్నారు, చాలా దొంగ సాధువులు ఉన్నారని మేము విన్నాము అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వివేకానందని ఏమన్నారని? అది వాళ్ళ ఉద్దేశం. కానీ వివేకానందతో పెట్టుకున్నారు వాళ్ళు, వచ్చిన గోళ అది. వివేకానంద ఏమన్నాడంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. దొంగ సాధువులు ఉన్నారు, నేను చాలా గర్విస్తున్నాను దొంగ సాధువులు ఉన్నారు అన్నాడు. దెబ్బకి వీళ్ళు కందు తిన్నారు. ఇంచేత వాళ్ళు ఏడిపించటం అనే సంగతి మర్చిపోయి, అదేం స్వామికి మీరు అలా అంటున్నారు దొంగ సాధువులు ఉన్నారంటే యూ సే యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వెన్ దేర్ ఈస్ సంథింగ్ నకిలీ ఇట్ మీన్స్ దట్ దేర్ ఈస్ సంథింగ్ అసలీ అన్నాడు. అంటే ఈ భాషలో అన్నాడో లేదో నాకు తెలీదు, కానీ ఆయన ఏమన్నాడు, నకిలీ సాధువులు ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఉన్నారు కదా. అంచేత దొంగ సాధువులు ఎప్పుడు ఉంటారు? అసలీ సాధువులకి విలువ ఉంటే. నకిలీ గాజు ముక్క దొరకదు మీకు, నకిలీ డైమండ్ ముక్క దొరుకుతుంది కదా. అంచేత నకిలీ డైమండ్ ఎందుకుంది? విలువైనటువంటి అసలీ డైమండ్ ఉంది కనుక కదా. అంచేత నకిలీ సాధువులు ఉన్నానంటే అర్థం ఏంటి? విలువైనటువంటి నిజమైన సాధువులు ఉన్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. లాజిక్ అర్థమవుతుంది. సజల శ్రద్ధ, నీ శ్రద్ధ దేని మీద ఉన్నదో అలాంటి వ్యక్తులు మీకు దొరుకుతారు, అలాంటి గురువులు మీకు దొరుకుతారు. కష్టపడకుండా సిద్ధులు చేయాలి. కష్టపడకుండా సిద్ధులు నకిలీ సాధువులు ఇవ్వగలరు తప్ప అసలు. అంచేత నీకు ఎవరి మీద శ్రద్ధ ఉన్నదో, నీకు ఏ జీవిత విధానం మీద శ్రద్ధ ఉన్నదో అలాంటి పరిస్థితులే నీకు లభిస్తాయి. చాలా జాగ్రత్తగా గుర్తించండి. దాన్ని సజల శ్రద్ధ అంటాం. ఇది దేని నుంచి రావాలి? ఇంకా కుతర్కాల సమూహం పోవాలి. అవునండి, ఇలాంటి పరిస్థితుల్లో మేము అంతకంటే ఏం చేయగలం? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? భలే చెప్తారు, ప్రపంచాన్ని వదిలేయండి, సమాజాన్ని వదిలేయండి, గురువుని పట్టుకోండి. వాట్ డూ యూ థింక్? నాన్ సెన్సికల్ స్టేట్మెంట్. మాకు బాధ్యత లేదనుకుంటున్నారా? కుతర్కము. పాయింట్ అర్థమైందా? కుతర్కాల సమూహం దేనిగా మారాలి? సజల శ్రద్ధగా మారాలి. ఎలా మారిందో ఈ గురువుల యొక్క చరిత్ర చెప్తుంది. శ్రద్ధ ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ గురువుల యొక్క చరిత్ర చెప్తుంది. ఈ కాలంలో సిద్ధి సాయిని మించి శ్రద్ధను ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పగలిగేటటువంటి సద్గురువు నాకు ఎక్కడా కనిపించలే. శ్రద్ధ మయోయం పురుష యోయ శ్రద్ధ సయేవ. కుతర్కాల సమూహము ఇంక వద్దు, తర్కించవద్దు. పరమ గురువులు ఆధ్యాత్మిక విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు మీరు ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్తున్నారు. మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకుని ఆ మార్గంలో వెళ్తాం. అది శ్రద్ధ అంటే. తర్కాలు పెట్టుకుంటే అది శ్రద్ధ అవ్వదు, అది ఇంకా అది లాజిక్ అవుతుంది, అది శ్రద్ధ ఎలా అవుతుంది? మూడో పాయింట్ ఏంటన్నాడు, సంశయాకుల చిత్త వృత్తులు చలించినటువంటి సుస్థిరమైనటువంటి విశ్వాసంగా మారాలి. డౌట్ ఉంటుంది మీకు, ఏదో చేస్తున్నాను ఫలితం రావటం లేదు, సంశయం వస్తుంది, రానివ్వండి. వచ్చినా ఏం చేయాలి? కాదు, ఇంతమంది మహాత్ములు ఈ మార్గంలో వెళ్లారు, ఇలా జీవితాన్ని మలుచుకున్నారు వాళ్ళు, అంచేత ఐ విల్ ఫాలో ఇట్. సంశయాకుల చిత్త వృత్తులు దేనిగా మారాలి? సుదృఢమైనటువంటి విశ్వాసంగా మారాలి. ఇది మార్చేటటువంటి జీవిత విధానమే ప్రజ్ఞా కథామృతము, భగవత్ కథ, భాగవతము. ఈ భాగవతంలో కొన్ని ఘట్టాలు మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. ఎలాంటి జైల్లో? తల్లికి తండ్రికి కూడా బేడీలు వేసి ఉన్నాయి, కాళ్ళకి బేడీలు వేసి ఉన్నాయి, చేతులకి బేడీలు వేసి ఉన్నాయి. కాస్త మూమెంట్ కి వీలుగా ఉండేటటువంటి కాస్త పొడుగైనటువంటి బేడీలు వేసి ఉన్నాయి తప్ప దేవరిని జైలు, చేతులకి కాళ్ళకి బేడీలు వేసి ఉన్నాయి. ఎటువంటి గదిలో పుట్టాడు? తాళం వేసి ఉన్నటువంటి జైల్లో పుట్టాడు. బయటకు రావటానికి వీల్లేదు, అక్కర్లేదు, బయటకు రావటానికి వీల్లేదు. అందులో ఇంకా వాడు 8వ గర్భం పుట్టబోతోంది అంటే కాపలా ఇంకా చాలా ఎక్కువ పెంచేసి ఉంటాడు కదా. ఇంకేత జైల్లో పుట్టాడు, తల్లిదండ్రులకి బేడీలు ఉన్నాయి, తలుపుకి తాళం వేసింది, బయట కాపలా ఉంది. పోనీ పుట్టేది ఏదో వెలుతురుగా ఉన్న క్షణాల్లో పుట్టాడా? చీకట్లో పుట్టాడు, అర్ధరాత్రి పుట్టాడు. మళ్ళా మామూలు అర్ధరాత్రి కాదు, ఉరుములు మెరుపులు ఉన్నటువంటి అర్ధరాత్రి, ఘన మేఘాలు ఘనంగా ఏర్పడి ఉన్నటువంటి, అంటే అసలే చీకటి అందులో కాదు, చీకటి అక్కర్లేదమ్మా, డిస్టర్బ్ చేస్తుంది, డోంట్ డూ ఇట్. అంచేత ఇది ఎందుకు చెప్తున్నానో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కారు చీకట్లో జైల్లో కాపలా ఉండి తలుపు తాళాలు వేసి ఉన్న దాంట్లో పుట్టాడు. పుట్టినప్పుడు తల్లికి తండ్రికి ఎలా దర్శనం ఇచ్చాడు? మీకు కథ తెలుసా? ఎలా దర్శనం ఇచ్చాడు? చతుర్భుజ అవతారంగా శంఖము చక్రము గదా పద్మము. మీకు ఇచ్చినటువంటి గురుసత్తాలో ఈ నాలుగు ఉన్నాయో లేవో చూసుకోండి, ఒకసారి ఫోటో ఉందా? ఉంది కదా, నాలుగు మూలల్లో నాలుగు ఉన్నాయి, శంఖము చక్రము గదా పద్మము. అంచేత ఆ దేవకి వసుదేవులకి జైల్లో ఉన్నటువంటి, కాపలాలో ఉన్నటువంటి, తలుపులు తాళాలు వేసి ఉన్నటువంటి ఆ చీకటి కారాగృహంలో పుట్టాడు. కానీ దేంతో పుట్టాడు? నాలుగు చూపించాడు, శంఖము చక్రము గదా పద్మము. పుట్టగానే ఏం జరిగింది? తల్లిదండ్రులకి సంకెళ్ళు విడిపోయాయి, తాళాలు విడిపోయాయి, కాపలాదారులు నిద్రపోయారు, పొంగు పొల్లుతో ఉన్నటువంటి యమునా నది దారిచ్చేసింది. ఇదంతా కూడా మీ జీవితాల్లో జరుగుతాయి. కానీ ఈ ఫోటో అందుకు అందరికీ ఇవ్వమనేది, మీ దృష్టిలో ఇది చమత్కారం, అసంభవం సంభవమైందని. కానీ చమత్కారం ఏం లేదు అక్కడ. వాసనలు సాధనగా మారితే, కుతర్కాలు శ్రద్ధగా మారితే, సంశయము విశ్వాసముగా మారితే ఈ చమత్కారం జరుగుతుంది. మరి ఈ చమత్కారం ఎలా జరుగుతుంది? ఈ కథలు చదివితే మీకు, ఈ కథల్ని చదవమనేది అందుకు, ఈ సంఘటనలు చదవమనేది అందుకు. అందుకే ఈ సంఘటనల్ని, ఈ కథల్ని లీలలు అంటాం మనం. లీల అంటే అర్థం ఏంటో తెలుసా? నియమ ప్రకారము ఆచరించేటటువంటి సంఘటన. లీలలలో క్రికెట్ ఇస్ ఎ ప్లే. క్రికెట్ లో క్రికెట్ నియమాలకి అనుసారంగా మీరు ఆడలేదనుకోండి, ఆ ఆటకి విలువ లేదు. పేకాటలో పేకాట నియమాల ప్రకారం ఆడకుండా ఏంటది, ఇంతలోంచి తీసి సినిమాలను చూపిస్తూ ఉంటాడు, నాకు తెలియదు మన జీవితంలో అలా జరుగుతుందో జరగదు, అప్పుడు ఆ ఆటకి విలువ లేదు. అంచేత లీల అనేది ఎప్పుడు విలువ అవుతుంది? నియమాల ప్రకారం ఆచరిస్తే. అంటే కృష్ణ లీలలు కానీ సాయి లీలలు కానీ ఈ లీలలన్నీ కూడా ఏం చెప్తాయి, ఆ మహాత్ముడు ఈ సంఘటన ఒక లీలగా ఆచరించాడు. సాయి లీలల్లో ఏం చదువుతాం, ఆస్మా ఉన్నటువంటి వాటికి రోగం తగ్గింది. ఎలా రోగం తగ్గింది తెలుసా? సాయి చరిత్ర చదివిన వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయొచ్చండి. మరి చరిత్ర మీకు తెలీదా? ఇదేలా ఆస్మా ఉన్నటువంటి వాడిని ఏం చేశారు, కళ వస్తుంది వాడికి. ఏమని కళ వస్తుంది? సాయి ఎక్కడ? అనాహత చక్రం మీద. నెక్స్ట్ డే ఏమైంది? మరి లీల మీకు అర్థం అవుతే మీకు ఆ రిజల్ట్ కావాలి. అంటే వాడికి కళ వచ్చింది, మీరు ఆ కళను ఊహించుకోవచ్చు. చెప్పింది అర్థమైందా? సంశయాకుల చిత్తం ఉండకూడదు. అలా ఊహించుకుంటే నా ఆత్మ పోతుందా? పోదు. సంశయం ఉండకూడదు. ఇంక అక్కడ ఆటలో శ్రద్ధ ఉండాలి. అందుకే సాయి ఏం చెప్పాడు, నా జీవితాన్ని కనుక మీరు ఉపయోగించుకోదలుచుకుంటే రెండు కండిషన్స్ ఉండాలి మీకు, శ్రద్ధ సౌకర్యం. ఇప్పుడు అర్థమైందా మీకు సాయి చరిత్ర ఎలా వాడాలో? అలా వాడితే ఆ రోగాలు పోతాయి. ఒక విచిత్రమైనటువంటి లీల ఉంది. సాయి భక్తుడు ఒక దగ్గర చందోత్కర్ అవరు, నాకు పేర్లు గుర్తుండవు, సంఘటన గుర్తుంది. ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సాయి విభూతి ఇస్తూ ఉండేవాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో లేడు, రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. విభూతి కోసం వచ్చారు. విభూతి జేబులో పెట్టి తిరగడు కదా. అంతే ఏం చేశాడు, రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి మట్టి తీసి, సాయి నేను ఇక్కడ ఉన్నాను, వాడు నా మీద నమ్మకంతో నేను సాయి యొక్క విభూతి ఇస్తాను అనేటటువంటి నమ్మకంతో వచ్చారు, నేనే తీస్తున్నాను అని ఇచ్చాడు. ఇట్ వర్క్డ్. ఈ కథ చదివారు కదా మీరు ఈ లీల. ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలి? ఈ లీలలో ఏం చెప్పబడి ఉంది? ఆ విశ్వాసము. సాయి పేరు చెప్పి నేను ఇస్తున్నాను కనుక అది పనిచేస్తోంది తప్ప సాయి విభూతిలో ఏమీ లేదు అన్నది మీకు అర్థం అవ్వాలి. సాయి విభూతి కాదు ఇక్కడ ఇంపార్టెంట్, సాయి నామము ఇంపార్టెంట్, సాయి నామం మీద ఇచ్చినటువంటి ఆ మట్టి ఇంపార్టెంట్. మరి ఆ నమ్మకంతో మీరు ఇవ్వగలరా ఇతరులకి? ఇస్తే మీరిచ్చిన మట్టి కూడా అలాగే పనిచేస్తుంది. ఇది దేనికి ఉదాహరణగా ఇస్తున్నానో నేను చెప్పాను కదా, కుతర్కాల సమూహము శ్రద్ధగా మారాలి. మట్టి సాయి విభూతిగా ఎలా మారుతుందని మీరు లాజిక్ పెట్టారనుకోండి, అక్కడ మేమేం చేయలేము. అక్కడ లాజిక్ తో సంబంధించింది ఏం కాదు అది. అక్కడ ఇట్ ఈస్ ఎ ఫెయిత్. లీలలు చేత ఈ భగవత్ కథామృతములో ఆ లీలల్ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు పాటిస్తే మీకు కూడా చమత్కారాలు జరుగుతాయి అన్నది మీరు సింపుల్ థింగ్ మర్చిపోయారు. పారాయణలో ఉద్దేశం అది. ఈ రోగానికి ఏం చేశాడు కృష్ణుడు, ఏం చేశాడు సాయి, ఏం చేశాడు, ఎలా ఆ రోగాన్ని తగ్గించారు, ఆ లీల ఉంది కదా అక్కడ రాసి. మీరేం చేయాలి? ఎక్స్క్లూజివ్ గా మీ పాత్ర మీరు పోషించండి. సాయి పాత్ర ఆయన పోషించగలడన్న నమ్మకం మీకు ఉండాలి. లీలలో వన్ సైడ్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. గురు చరిత్రను మీరు చదివినప్పుడు, గురు లీలలు మీరు చదివినప్పుడు గురువు తన పాత్ర కరెక్ట్ గా పోషించగలడు. మీరు మీ పాత్ర కరెక్ట్ గా పోషించలేకపోతున్నారు. ఇందువల్ల మీ వాసనల వల్ల, మీ కుతర్కాల వల్ల, మీ సంశయాకుల చిత్తం వల్ల ఎలా మారాలని? వాసనలు సాధనలుగా మారాలి, తర్కములు శ్రద్ధగా మారాలి, సందేహాలు విశ్వాసముగా మారాలి. దీనికి భాగవతంలో మూడు పేర్లు చెప్పారు. మొట్టమొదటి ఏంటంటే శ్రవణం. ముందు వినాలా ఇలా జరుగుతుంది అని. దాని తర్వాత కీర్తనం. ఫలానా వాడి జీవితంలో కూడా అలాగే జరిగింది సుమా. దాని తర్వాత చూడండి అక్కడ ఏం రాసిందో. కింద నుంచి రెండో పారాగ్రాఫ్ దొరికిందా? బ్రాకెట్స్ లో పెట్టాను. బ్రాకెట్స్ లో వ్యక్తి యొక్క ఆలోచనలే
మననం మూడోదే, దాన్ని రివైజ్ చేసుకోవటం. ఇక్కడ చాలా జాగ్రత్తగా పారాగ్రాఫ్ చదవండి, నాకు లైటింగ్ కరెక్ట్ గా లేదు కనుక నేను చదవలేను. సంబడీ హ్యాస్ టు రీడ్ ఇట్. టార్చ్ ఇవ్వండి నాకు. అంటే నేను చమత్కారాన్ని చూపిస్తారేమో అని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆశించారు. టికెట్లో కూడా మాస్టర్ చదివేయగలరేమో, అంటే ఇక్కడ లైట్ ఉండాలి అనుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళకి నా మీద అంత శ్రద్ధ విశ్వాసం ఉంది, కానీ నా వాసనలే దేనిగా మారలేదు, సాధనగా మారలేదు కనుక నేను చదవలేకపోతున్నాను. సో ఐ నీడ్ సమ్ లైట్ టు రీడింగ్. వ్యక్తి యొక్క ఆలోచనలు సంస్కారాలే అపరాధాలు పాపకృత్యములకు ప్రేరక తత్వములు. సత్సాహిత్య పఠనము సాధ్యాయము వల్ల ఆలోచనలో మార్పు వస్తుంది, కానీ సంస్కారాలు చాలా లోతున పాతుకుని ఉంటాయి కనుక అవి అంత సులభంగా మారవు. మహాపురుషుల ఉదాత్త జీవితము భావపూరితమైన ఘటనా ప్రసంగములు చదవటము వినటము జరిగినప్పుడు లోతుగా పాతుకుపోయిన మొండి కుసంస్కారాలు సహజంగానే కరగటం మొదలెడతాయి. ప్రజల శ్రద్ధ కరగటం మొదలెడతాయి. అంచేత మన లోతుగా పాతుకుపోయినటువంటి సంస్కారాలు, ఈ గ్రంథాలు చదవటం వల్ల ఆ భావానుభూతి వల్ల ఏం జరుగుతాయి, మన లోపల పాతుకుపోయినటువంటి సంస్కారాలు కరగటం మొదలెడతాయి. కరగటం మొదలెట్టేసరికల్లా మీ జీవిత విధానము మీ ఆలోచన విధానము మారుతుంది. స్వార్థపరమైనటువంటి కుసంస్కార పూరితమైనటువంటి ఆలోచనలు మెల్లిమెల్లిగా దేనికి మారుతాయి, సత్సంగంగా ఒక మంచి ఆలోచన విధానంగా మీ జీవితాలు మారుతూ ఉంటాయి. దీనిని గీతాచార్యుడు బుద్ధి యోగము అన్నాడు, దీనిని గురువు గారు ప్రజ్ఞాయోగము అన్నాడు. ఈ బుద్ధి యోగాన్నే అరవిందో సుప్రా మెంటల్ డిసెంట్ అన్నాడు. మనసస్సు పరాబుద్ధే యో బుద్ధే పరసస్సు స, మనస్సుని దాటి ఉన్నటువంటి చేతనత్వాన్ని సుప్రా మెంటల్ డిసెంట్ అన్నాడు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కరయంతశ్చ మాన్నిత్యం తుష్యంతితర మంచిత. అంచేత మిల్లిమిల్లిగా మీరు ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబించాలి, ఈ మహాత్ములు ఎలా జీవించారు, ఈ మహాత్ముల జీవిత విధానం ఎలా ఉన్నది, ఆ జీవిత విధానాన్ని మనం కూడా అనుసరించగలమా అనేటటువంటి జీవిత విధానాన్ని మనం ఆచరించుకుంటూ నేర్చుకుంటూ ఉంటే అంచేత ఈ ప్రజ్ఞావతార కథ, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క కథ మీ జీవితానికి ఆదర్శప్రాయం అవ్వాలి. అంటే అర్థం ఏంటి, మీ జీవితాన్ని ఆ విధంగా మీ జీవితాన్ని మార్చుకోగలగాలి. ఇంకా నెక్స్ట్ పేజీలోకి రండి. అందులో ఏమని చెప్పబడిందంటే, ఆ టైటిల్ చదవండి కాస్త మీరు, యుగ పురుషుడి యొక్క జీవన వృత్తాంత ప్రస్తావన అన్నది నెక్స్ట్ ఆర్టికల్ హెడ్డింగ్ చదవండి. అంచేత ఈ యుగావతారం యొక్క జీవిత వృత్తాంతంలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ఆయన లైఫ్ ని మీరు రెండు ఫేజెస్ గా డివైడ్ చేయొచ్చు. మధురలో 1971 వరకు, అంటే 1911లో ఆయన పుట్టారు, 1971 అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది, ఈ 60 సంవత్సరాలు ఆయన ఎలా జీవించారో చెప్పాడు. ఆయన రెండు ఆర్టికల్స్ లో చెప్పాడు. ఆయన అంటే ఈ 60 ఏళ్ల జీవితాన్ని ఏ విధమైనటువంటి సాధనలు చేయటం వల్ల నేను ఇంత గొప్పవాడిని అయ్యానో చెప్పేదాన్ని. ఇది ఎంతవరకు జరిగింది, 1970 అక్కర్లేదమ్మా నేను కల్పించను, 1971 వరకు చెప్పాడు. దాని తర్వాత ఆయన మధుర వదిలేసి శాంతి కొంచెం హరిద్వార్కి వెళ్ళాడు. అక్కడ 1984 వరకు, అంటే 71 నుంచి 84 అంటే ఎన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు ఆయన ఎలాంటి సాధనలు చేశాడో చెప్పాడు. చెప్పాక ఆ సాధనలు మీరు ఎలా చేయాలో చెప్పాడు. ఎక్స్ప్లెనేషన్స్ అవి ఇవ్వలే ఆయన, నేను ఇలా చేశాను నాకు ఈ ఫలితాలు వచ్చాయి. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు ఈ సాధనని చేసుకోండి, మీరు కూడా ఖచ్చితంగా నా అంత గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పిన తర్వాత ఆయన సాధన విధానాలు ఆయన మొదలెట్టాడు. ఇక్కడ లైట్ కావాల్సింది నాకు. తమాషా ఏంటంటే ఆర్గనైజేషన్ లో ఏది ఉండాలో అది ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా పుస్తకం చూసి చదువుతాను అని తెలిసిన లైట్ కావాలి అనేది కంటే కామన్ సెన్స్ ఉండదు. ఏం ఆర్గనైజేషన్ కోంపట్టాన్ని చెప్పటం లే, మీరు సింపుల్ గా ఆలోచిస్తే మీకు తడుతుంది ఏం అరేంజ్మెంట్స్ చేయాలో. అది తట్టలేదు అంటే అర్థం ఏంటనమాట, యూ డిడ్ంట్ ప్లాన్ ప్రాపర్లీ, అందుకు కోంపడతాను. సడన్ గా కరెంట్ ఫెయిల్ అవుతే బ్యాటరీ ఉంటే చాలు మాట్లాడేస్తూ మీకు వినిపిస్తుంది. ఐ హోప్ బ్యాటరీ ఈజ్ దేర్. కానీ పుస్తకం చదివి కదా నేను చెప్తున్నాను, పుస్తకం చదవకుండా నేనేం చెప్తాను, నాకు అంత కంటత వస్తాయంటే అక్కడ ఏముంది, ఏది ఏమండి. మీరు కరెక్ట్ గా కామా ఫుల్ స్టాప్లు లేకుండా చదివాను, ఇందాక ఆవిడ ఎలా చదివింది కనుక వద్దన్నాను. కామా ఫుల్ స్టాప్లు కరెక్ట్ గా లేకపోతే రాముని తోక పివరండి ఇట్లని నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాముని తోక ఎలా ఉందో ఆ పివరుడు గారు ఏం చెప్పారో నేను ఏం చెప్తాను. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో 1971 ఏ నెల అది, జనవరి 1971 అఖండ జ్యోతిలో ఆయన ఏమన్నారు అంటే, నా జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు నా జీవితంలో అనేక చమత్కారాలు ఉండటం గమనించారు, అనేక సిద్ధులు ఉండటం గమనించారు. నాచురల్ గా 60 ఏళ్ల వయసు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా లెక్క పెట్టడం మొదలెట్టారు. ఇంకైనా 60 ఏళ్ల వయసు వచ్చింది కనుక ఈ చమత్కారాలు ఆయన ఎలా చేస్తున్నాడు, ఈ సిద్ధులు ఆయనకి ఎలా వచ్చాయని తెలుసుకోవాలని గురువు గారిని క్వశ్చన్ చేయటం మొదలెట్టారు. వాళ్ళు మీకు ఈ సిద్ధులు ఎలా వచ్చాయి, మీ జీవిత విధానం ఎలా నడిచింది నాకు తెలియాలి అని. గురువు గారు ఏం చెప్తున్నారు అంటే అది సహజమే స్వాభావికమే, శిష్యులకు ఆయన గురువు యొక్క జీవితం ఎలా గడిచిందో తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉండటం సహజమే అన్నాడు. నెక్స్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా నేను గురుసత్తాలో వచ్చినటువంటి గురువుల పేర్లు అది ఎందుకు ఇచ్చానో, ఈయన జీవిత విధానం మీరు జీవిత విధానాన్ని అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను ఏది దాచుకోలేదు, ఏది దాచుకోలేదు. ఆయన 1940 అనుకుంటా అఖండ జ్యోతి ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏ సాధన చేశాడో ప్రతి నెల ఆయన ముందే ఇచ్చేసేవాడు, ఈ నెల నేను ఈ సాధన చేయబోతున్నాను అంచేత ఈ పత్రిక చదువుతున్న వాళ్ళు నాతో పాటు ఈ సాధనలు చేసుకోండి, నేనేది దాచలేదు అంటాడు ఆయన. కానీ కొన్ని విషయాలు మాత్రము నేను చెప్పలేదు అన్నాడు. దాచటం లేదు అనలేదు, ఏమన్నాడు ఆయన, నేను చెప్పటం లేదు అన్నాడు. ఎందుకు? ఈ భౌతిక శరీరము అంటే గురుదేవుడి యొక్క భౌతిక శరీరము ఈ ప్రపంచ నాటక రంగంలో ఉన్నంత వరకు కూడా రహస్యాలు బహిర్గతం చేస్తే ఆయన మనకి ఏ జ్ఞానాన్ని ఇవ్వదలుచుకున్నాడో ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాం. మీ దృష్టి ఎటువైపు వెళ్తుంది? ఆ గొప్పతనం వైపు వెళ్తుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎంత గొప్పవాడు అన్నదే మీరు ఆలోచిస్తారు తప్ప ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అన్నది మీరు ఆలోచించారు. అంచేత నేను ఆ రహస్యాలు ఇప్పుడిప్పుడే చెప్పను అన్నాడు. నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను మానవ జాతికి ఏమి అందజేయటానికి ప్రయత్నించాను అన్నది మాత్రం నేను చెప్పను. నేను ఏ సాధనలు చేశానో చెప్తాను. ఆ సాధనలు మీరు చేసుకోండి, మీరు కూడా ఖచ్చితంగా నా అంతవాళ్ళు అవుతారు. నెక్స్ట్. అందువల్ల ఆయన కోరిక ఏంటి అంటే ఏ ఆదర్శాల కోసము సత్యనిష్ట నేను మనుషుల్లో స్థాపితం చేయాలనుకుంటున్నాను. ఇంకా ఆదర్శాల గురించి మీరు ఆలోచించరు. మా గురువు ఇంత గొప్పవాడు, ఆ లోకం నుంచి వచ్చాడు, ఈ లోకం నుంచి వచ్చాడు, అంచేత ఆయన అంత గొప్పవాడు కనుక గుడ్డిగా ఆయన చెప్పింది చెయ్యండి, గుడ్డిగా చేయమని ఆయన చెప్పలేదు ఎప్పుడు కూడా. సాధనను అర్థం చేసుకుని ఆ సాధన ఎందుకు చేయమన్నానో మీరు తెలుసుకుని ఆ సాధన చేయండి అని ఆయన చెప్పాడు కనుక నేను ఆ సాధనలో ఉన్నటువంటి రహస్యాన్ని మీకు చెప్తాను. నేను ఎలాగే ఇంత గొప్పవాడిని అయ్యాను, మీరు కూడా ఈ సాధనలు నేను చెప్పినట్టు ఆ పుస్తకంలో ఉన్నట్టు చేసుకుంటే మీరు కూడా అంత గొప్పవాడు అవుతారు. ఆయన గొప్పవాడు కనుక కాదు, కానీ మన మానవ సమాజం ఎలా ఆలోచిస్తుంది, ఆయన గొప్పవాడు అంటే ఆయన చెప్పింది ప్రతిదీ కరెక్టే. ఇంచేత ఆయన మీ దృష్టి ఏమవుతుంది అంటే ఆయన పర్సనాలిటీ మీదకి వెళ్తుంది, ఆయన చేసినటువంటి సాధనల మీద ఉండదు. కనుక 1971లో నేను నా 60 ఏళ్ల జీవితంలో ఏ సాధనలు చేశానో ఆ సాధనల గురించి చెప్తాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను ఈ భూమి మీద పంపించినటువంటి వ్యక్తులు ఏ స్థాయి వాళ్ళు, వాళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అది నేను చెప్పను అన్నాడు. నెక్స్ట్. ఇందుకు ఈ ప్రాబ్లం అవుతుంది, నేను కిందటి జన్మలో రామకృష్ణ పరమహంసని అని ఆయన చెప్పాడు. కిందటి జన్మలలో నేను సమర్థగురు రామదాసుని అని ఆయన చెప్పాడు. ఇప్పుడు శరీరం వదిలేశాక 1984లో ఇంకా ప్రపంచం ముందు నా శరీరం కనిపించదు అని ఆయన ఏకాంతంలో గడిపాడు. దాని తర్వాత 1990లో శరీరం వదిలేశాడు. ఇంకా మళ్ళీ మానవ ఆయన శరీరం అవడు చూడలేదు. అప్పుడు ఈ రహస్యాలు బయటపెట్టాడు. ఏమని బయటపెట్టాడు? నేను శ్రీరామకృష్ణ పరమహంస. చూడండి ఎంత తమాషాయో. శ్రీరామకృష్ణ పరమహంసను నేను అని ఆ వ్యక్తి చెప్పుకున్నప్పుడు ఏం జరగాలి? అసలు యాక్చువల్గా రామకృష్ణ మిషన్ దేంతో కలిసిపోవాలి? గాయత్రి పరివాళ్ళు కలవాలా కలేదా, కలిసిందా కదండి. రైతే తప్ప నేను మాట్లాడతాను. వివాదాస్పదం అవుతుంది. ఏమంటారు వాళ్ళు రామకృష్ణ పరమహంస వాళ్ళు? రామకృష్ణ పరమహంస మఠం వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి శ్రీరామకృష్ణ కథామృతంలోనే ఒక విశిష్టమైనటువంటి మాట ఉంది. రామకృష్ణ పరమహంస తన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కలకత్తాలో ఈశాన్య దిశ వైపు వేలిపెట్టి చూపిస్తూ నా తర్వాతి జన్మలో నేను గాయత్రి మంత్ర ప్రచారాన్ని చేస్తాను అని చెప్పాడు అని వాళ్ల పుస్తకంలోనే ఉంది. మిమ్మల్ని అందుకు చదవమంటే ఆ పుస్తకాలు. అంటే రామకృష్ణ పరమహంస శరీరం వదులుతున్నప్పుడు ఏం మాట చెప్పాడు? ఈశాన్య దిశలో మీరు జాగ్రత్తగా కనుక కలకత్తా నుంచి ఈశాన్య దిశ చూస్తే ఆవల్ ఖేడా వస్తుంది, గీత గీస్తుంది. ఆవల్ ఖేడాలో పుట్టాడు ఆయన ఆగ్రా దగ్గర. పుట్టిన తర్వాత రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు ఆయన? నేను గాయత్రి మంత్ర ప్రచారాన్ని చేస్తాను అన్నాడు. ఏం చేశాడు ఈయన? అంచేత రామకృష్ణ పరమహంస మఠం వాళ్ళు ఏం మార్పు తెచ్చుకోవాలి? ఈ మార్గంలోకి వచ్చేయాలి వాళ్ళు. వాళ్లే కనుక సహకరిస్తే ఈ మాటకి ప్రపంచం ఎంతవరకు మీకు భావన అర్థమవుతుందా? కానీ వివాదం ఏర్పరచుకుని దెబ్బలాటలు ఏర్పరచుకుని ఏంటి వాళ్ళు చెప్పేటటువంటి లాజిక్? రామకృష్ణ పరమహంస 200 సంవత్సరాల తర్వాత పుడతాను అన్నాడు. 200 సంవత్సరాలు అవ్వలేదుగా, అప్పుడే ఎలా పుట్టేస్తాడు? అంటే ఒక గురువుకి తను పుట్టేటటువంటి కాలాన్ని నిర్ణయించుకునే హక్కు కూడా వాళ్ళ శిష్యులు ఇవ్వరు. అంటే వాడు ముందు పుట్టకూడదన్నమాట. పాయింట్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? వివాదాస్పదం అవుతుంది ముందే చెప్పేస్తే అంటే నేను చెప్పనన్నాడు. 71లో చెప్పలేదు, నేను రామకృష్ణ పరమహంసుడు అనేటటువంటి మాట 84లో చెప్పాడు, శరీరం వదిలేసే ముందు చెప్పాడు. 71లో చెప్పుంటే పెద్ద యుద్ధాలు అయిపోయింది. ఇంకా చర్చ దేని మీద వస్తుంది అంటే 200 సంవత్సరాల తర్వాత పుడతానన్నవాడు అప్పుడే ఎలా పుట్టేశాడు, దీనికి జవాబు ఎవరు ఇవ్వాలి? శిష్యులు ఇవ్వాలా, రామకృష్ణ పరమహంసులు ఇవ్వాలా? చెప్పండి మీరు జవాబు ఎవరు ఇవ్వాలి? రామకృష్ణ పరమహంసే చెప్తున్నాడు, బాబు నేనే పుట్టాను, అప్పుడు రామకృష్ణ పరమహంసగా పుట్టాను, ఇప్పుడు ఇలా పుట్టాను అని ఆయన చెప్తా ఉంటే వీడు విందు. సాయి భక్తుల్లో కూడా ఇదే పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చూస్తే కాబోలు, ఇది చెప్పలేదు. సత్యసాయి చిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సాయి తత్వము తెలియనప్పుడు ఈ మాట చెప్పాడు, నేను సిద్ధిసాయి అవుతారని. అప్పుడు మనకి సిద్ధిసాయి ఎవడో తెలియదు, ఇప్పుడు తెలుసు. ఎవడూ తెలియనప్పుడు నేను సిద్ధిస్థాయి అవుతారాన్నే అని ఆయన చెప్పుకుంటే ఈ భక్తుల డెసిషన్ కాదు. అంటే గురువు కంటే నువ్వు గొప్పవాడే అనమాట, సత్యసాయి కంటే నువ్వు గొప్పవాడే అనమాట. సత్యసాయి నేను సిద్ధిస్థాయి అవుతారా అని నేను చెప్పుకుంటూ ఉంటే నువ్వేమంటావో కాదు కాదు కాదు, ఈ వివాదాస్పదం అవుతుంది. కనుక నేను ఆ గొప్పతనం గురించి చెప్పుకోను. ఇక్కడ నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. గురువు గారి జీవిత చరిత్రలో ఆయన స్వయముగా ఆయన హస్తాలతో రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీలో 1984లో ఆయన ఒక విచిత్రమైనటువంటి మాట వాడాడు. మేడం బ్లావెట్ కి రాసిన రచనలన్నీ అక్షర సత్యాలే. అంటే ఆయన ఓటు దేనికి వేస్తున్నాడు? థియోసాఫికల్ సొసైటీకి వేస్తున్నాడు. ఆయన రాసింది ఇది. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేడం బ్లావెట్స్ కి 1888లో సీక్రెట్ డాక్ట్రిన్ బుక్ రాసింది. ఆ బుక్ రాస్తూ ఈ పుస్తకాన్ని నేను కావాలని గందరగోళంగా రాశాను, కావాలని గందరగోళంగా రాసింది. చాలా కన్ఫ్యూజ్ అవుతాడు సీక్రెట్ డాక్ట్రిన్ చదివితే, ఏమంటుందో అర్థం కాదు చాలా మందికి. కానీ ఆవిడ చాలా స్పష్టంగా రాసింది అని నేను చెప్తాను. మీకు చదవటైతే టెక్నిక్ కావాలి. కావాలని ఆవిడ గందరగోళంగా రాసింది. ఇంకేంటి, అవంతా కూడా బయటకు పెట్టేస్తే మీరు ఇలా దెబ్బలాడుకుంటారు, సత్యసాయి సిద్ధిస్థాయి ఒకడే అవునా కాదా, అవును అనే గ్రూప్ ఒకళ్ళు, కాదు అనేటటువంటి గ్రూప్ ఒకళ్ళు. ఇంతకీ సిద్ధిస్థాయి అవుతేనే కాకపోతేనే, యు లివ్ లైక్ దట్. ఆయన ఎవడవుతే నీకెందుకు? పాయింట్ అర్థమవుతుందా? ఇంత సీక్రెట్ డాక్టర్ లో ఆవిడ ఏం రాసింది అంటే బ్లావెట్స్ కి, ఈ పుస్తకము ప్రకటించటానికి కారణభూతమైనటువంటి చేతనత్వము. ఏ పుస్తకం? సీక్రెట్ డాక్ట్రిన్ అనేటటువంటి పుస్తకము ప్రకటించటానికి కారణమైనటువంటి చేతనత్వము. అంటే ఎవరు ఆ బుక్ ఆవిడకి డిక్టేట్ చేశారో ఆ వ్యక్తి పంపించినటువంటి ఇంకొక వ్యక్తి వస్తాడు 20th సెంచరీ ఎండింగ్ లో. 20th సెంచరీ ఎండింగ్ అంటే ఎప్పుడవుతుంది? 1990లో ఆయన శరీరం వదిలిచాడు శ్రీరామ్ శర్మ ఆచార్య. అప్పుడు ఇది ప్రకటీకరించాడు ఆయన. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు బ్లావెట్స్ కి రాసినవంతా కూడా అక్షర సత్యాలే అని 1990లో చాలా స్పష్టంగా ఆ విషయాన్ని ఆయన చెప్పాడు. బ్లావెట్స్ కి ఏం రాసింది 20th సెంచరీ ఎండింగ్ లో, ఈ సీక్రెట్ డాక్టర్ లో ఉన్నటువంటి వివరాలు చెప్పేటటువంటి మళ్లీ ఒక మహనీయుడు అవతరిస్తాడు. నేనే ఆ వ్యక్తిని అని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఆయన ఆత్మకథలో ఆయన ఈ మాట చెప్పాల్సిన అవసరమే లేదు. థియాసఫీ గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంది? పాయింట్ అర్థమవుతుందా? కానీ థియాసఫీ చదివినటువంటి వాడికి ఈ వ్యక్తి మేడం బ్లావెట్స్ కి ఏ వ్యక్తి అయితే వచ్చి ఈ రహస్యాలు బయట ప్రకటీకరిస్తాడో అని చెప్పినటువంటి వ్యక్తి ఈయనే అని అర్థమవుతుంది. అందువల్ల గురుసత్తా యొక్క ఫోటోలో పైన ఉన్నటువంటి బొమ్మలు చూడండి, మాస్టర్ సీవీవి బ్లావెట్స్ కి ఫోటోలు ఉన్నాయి, అందుకున్నాయి. అంటే శ్రీరామ శర్మ ఆచార్య యొక్క జీవన చరిత్రలో ఆధారభూతమైనటువంటి జ్ఞానం మీరు ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి? థియాసఫీ నుంచి సంపాదించుకోవాలి. ఇంచేతంటే డాల్టన్ థియరీ మళ్లీ ఐన్స్టీన్ కనిపెట్టి మళ్లీ ఆ డాల్టన్ థియరీని ప్రూవ్ చేసి మళ్లీ సైంటిఫిక్ ట్రూత్ చెప్పాలి అంటే కుదరదు. ఆల్రెడీ ప్రూవ్డ్ స్టేట్మెంట్స్ పుస్తకాల్లో ఉన్నది చదువుకోవాలి. మీరు చదివిన తర్వాత ఈ కొత్త విషయాలు నేర్చుకోవాలి. సైన్స్ అంతే కదా. అంచేత సివివి బ్లావెట్స్ కి బొమ్మ పక్క పక్కన ఎందుకు పెట్టారు అని నన్ను చాలా మంది అడుగుతారు. మేడం బ్లావెట్స్ కి దగ్గర 2 రోజుల పాటు ధ్యానము నేర్చుకుని మేడం బ్లావెట్స్ కి యొక్క అప్రూవల్ పొందిన తర్వాత సీక్రెట్ డాక్టర్ లో మేడం బ్లావెట్స్ కి రాసినటువంటి రహస్యాలన్నిటినీ ప్రాక్టికల్ గా డిమాన్స్ట్రేట్ చేసినటువంటి వ్యక్తి మాస్టర్ సివివి. ఆయనే రాసుకున్నాడు. మాస్టర్ సివివి యొక్క రచనలు చదివితే నీకు ఈ విషయం తెలుస్తుంది. ఆవిడ ఆయన 2 రోజుల పాటు బ్లావెట్స్ కి దగ్గర ఉండి ధ్యానం నేర్చుకున్న తర్వాత ఆ ధ్యానాన్ని ప్రపంచానికి మాస్టర్ సివివి నమస్కారం శివ లోటస్ ఫీట్ అనేటటువంటి పేరుతో ఇచ్చాడు. అంతేత అటు బ్లావెట్స్ కి రాసినటువంటి రచనలు, ఇటు మాస్టర్ సివివి బ్లావెట్స్ కి ద్వారా అందజేసినటువంటి ధ్యాన విధానం, ఇవి రెండు ఒకే చోట ఉండాలి కదా. ఓ చోట ఉన్నాయి సివివి బ్లావెట్స్ కి. అంతేత ఆ రచనలు చదివితే తప్ప అసలు ఈ శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తి ఏమి అందించటానికి ముందుకొచ్చాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బ్లావెట్స్ కి ఏం రాస్తుంది అంటే, ఈ ప్రపంచాన్ని శాసన చేసేటటువంటి ఒక రహస్య గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వము ఉన్నది, అది ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఈ పొలిటీషియన్స్ కాదు. ఎప్పుడు ఏ పొలిటీషియన్ పవర్ లో ఉండాలి, ఎప్పుడు ఏ పొలిటీషియన్ ని కిందకి దింపేయాలి అనేటటువంటిది ఆ శాసన వ్యవస్థ నిర్ణయిస్తుంది. దానిని నేను విశ్వ పరిపాలనా వ్యవస్థగా మీకు అందజేశాను. అంతేత థియోసాఫికల్ సొసైటీ మీకేం చెప్తుంది అంటే, ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక మహాత్ముల కూటమి ఉన్నది. ఆ మహాత్ముల కూటమి నుంచి ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు సమాజానికి రావాలో మహాత్ములు అవతరిస్తారు. రూసో యొక్క డెమోక్రసీ కానీ, కార్ల్ మార్క్స్ యొక్క కమ్యూనిజం కానీ, ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ కానీ, ఇవన్నీ కూడా ఆ విశ్వ పరిపాలనా వ్యవస్థ నిర్ణయిస్తుంది ఎప్పుడు దేన్ని లీక్ చేయాలి అని. ఆ విశ్వ పరిపాలనా వ్యవస్థ ఈనాడు మానవ సమాజానికి ఈ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి రహస్యాలను లీక్ చేయాలి అని నిర్ణయించుకుంది. ఒక కలెక్టర్ కి పవర్ ఎందువల్ల వస్తుంది? శాసన వ్యవస్థ యొక్క ప్రతినిధి కనుక. అవునా కాదా? కలెక్టర్ కి పవర్ ఎందుకు ఉంటుంది? వాడు ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు, వాడు ప్రభుత్వం యొక్క ప్రతినిధి కనుక. మరి గురువులకందరికీ పవర్ ఎక్కడి నుంచి వస్తోంది? విశ్వ పరిపాలన యొక్క ప్రతినిధులు కనుక. అంచేత మీ జీవితాలలో చమత్కారాలు రావాలి, శక్తులు రావాలి అంటే మీరేం చేయాలి? ఆ విశ్వ పరిపాలనా వ్యవస్థకి అనుకూలంగా జీవించాలి. యూ షుడ్ బికమ్ ఏ మౌత్ పీస్ ఆఫ్ ది విశ్వ పరిపాలనా వ్యవస్థ. నువ్వేం సిద్ధులు చేయక్కర్లే, సాధనలు చేయక్కర్లే, నువ్వు ఆ విశ్వ పరిపాలనా వ్యవస్థలో భాగస్వామ్యం పొందితే నీకు ఆ విశ్వ పరిపాలనా వ్యవస్థ చాలా స్పష్టంగా నీకు శక్తులు ఇస్తుంది. కానీ విశ్వ పరిపాలనా వ్యవస్థ యొక్క శక్తులు మీకు ఎప్పుడు వస్తాయి అంటే, మీకు ఊపిరి పీల్చుకోవటం వస్తే. దాన్ని మనం ప్రాణాయామము అంటాం. ఊపిరి ఎలా పీల్చుకోవాలో, శ్వాసలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు దేనివల్ల వస్తాయో అనేటటువంటి రహస్యాన్ని మానవ జాతికి అందజేసినటువంటి ఏకైక గురు పరంపర ఏమిటి అంటే లాహరి మహర్షి, శ్యామాచరణ లాహరి, పరమహంస యోగానంద, వీళ్ళు ఊపిరి ఎలా పీల్చుకోవాలో చెప్పారు. చేత నేను ఇచ్చినటువంటి గురుసత్తాలో వాళ్ల ఫోటోలు ఉన్నాయి. విశ్వ పరిపాలనా వ్యవస్థ ఉన్నది. ఆ విశ్వ పరిపాలనా వ్యవస్థలో నువ్వు భాగస్వామ్యం ఎలా పంచుకోవాలి, హౌ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, దేనివల్ల తెలుస్తుంది మీకు? ఊపిరి పీల్చుకోవటం వల్ల తెలుస్తుంది. టైం అయిపోయింది 8 కనుక ఇక్కడ ఆపుతున్నాను నేను. కానీ గురుసత్తాలో ఉన్నటువంటి ఫోటోలన్నిటికీ కూడా శ్రీరామ శర్మ ఆచార్య జీవితమే ఆధారం. ఆయన తన ఆత్మకథలో థియోసాఫికల్ సొసైటీలో చెప్పబడినటువంటి ఏ మహత్తరమైనటువంటి వ్యక్తి 20వ శతాబ్దంలో వచ్చాడో ఆ వ్యక్తిని నేనే అని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్ గా. సరే, ఆయనే. మరి ఆయన ఏం చేశాడు, ఏ విధమైనటువంటి సాధన చేశాడు, ఎలాగ మనం ముందుకు వెళ్తాము అన్నది రేపు చదువుకుందాం. జై గురుదేవ్. 8 అయిపోయింది ఆఫీసర్.
రేపు 6:30 విల్ కంటిన్యూ దిస్. గాయత్రి మాత ఆర్తిస్తారంటే కాసేపు కూర్చోండి అక్కడ.